ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ఈరోజు చాలా విశేషమైన రోజు, శ్రీ శ్రీ నరసింహదేవ్ ఆవిర్భావ దినోత్సవం. అయితే భగవంతుని గురించి మనం తెలుసుకునే ముందు ఆయన యొక్క పవిత్ర భక్తులను కూడా మనం తెలుసుకుని ఆయన కీర్తించినట్టయితే అది భగవంతుని కీర్తించడంతో సమానం అవుతుంది. ఎందుకంటే పవిత్ర భక్తులకి భగవంతునికి మధ్య వ్యత్యాసం అనేది ఉండదు, వారిద్దరిలో కూడా సమానమైన నష్టాలు కలిగి ఉంటారని శాస్త్రాలు వివరిస్తూ ఉన్నాయి. అయితే ఈ యొక్క ద్వాపర యుగంలోని యుధిష్ఠిర మహారాజు రాజసూయ యాగాన్ని సంకల్పించాడు. రాజసూయ యాగం చేస్తున్నప్పుడు శిశుపాలుడు ఇతర పరివారం అంతా కూడా ఆ యొక్క సభా సమస్యలో ఉన్నారు. రాజసూయ యాగం యొక్క ఫలితాన్ని ఎవరికి ఇవ్వాలని నిర్ణయించుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరు ఒక పేరుని చెప్పారు. కొంతమంది భీష్ముడికి అని చెప్పారు, కొంతమంది ద్రోణాచార్యుడికి అన్నారు, కొంతమంది వేరే వేరే రాజు గురి పేరు చెప్పారు, కొంతమంది శ్రీకృష్ణు గురించి కూడా చెప్పారు. అయితే సభా సమావేశంలోని అందరిలో కూడా శ్రీకృష్ణుని పేరునే చాలామంది ఆమోదించారు. ఆ విషయాన్ని శిశుపాలుడు ఖండించాడు. ఎందుకంటే ఎవరికైతే అసూయ స్వభావం కలిగి ఉంటారో, నాస్తిక స్వభావం కలిగి ఉంటారో వారు భగవంతునికి ఆధిపత్యాన్ని అంగీకరించరని శాస్త్రాలు వివరిస్తూ ఉన్నాయి. అందువల్ల శిశుపాలుడు భగవంతుని నిందిస్తూ 100 పైన తప్పులు చేశాడు. ఆ తర్వాత శిశుపాలుని సంహారం జరిగింది. ఆ తర్వాత శిశుపాలుని యొక్క ఆత్మ శ్రీకృష్ణ భగవాన్ యొక్క శరీరంలో లీనమైంది. ఆ దృశ్యాన్ని చూసిన యుధిష్ఠిరుడికి ఆశ్చర్యం వేసింది. భగవంతుడు అందరి పట్ల కూడా సమాన వైఖరి కలిగి ఉంటాడు కదా, మరి శిశుపాలుడు అంత దుర్మార్గుడు, ఎన్నో రకాలుగా భగవంతుని నిందించాడు, అటువంటి వాడికి సాహిత్యమూర్తి ఏ విధంగా లభించింది, ఇది నేను ఏ విధంగా అర్థం చేసుకోవాలని నారదముని అడగడం జరిగింది. అప్పుడు నారదముని సమాధానం చెప్పాడు, భగవంతుడు అందరి పట్ల సమానంగా ఉంటాడు, కానీ అదే సమయంలోనే తన భక్తుల పట్ల ప్రత్యేకమైన అభిమానం కలిగి ఉంటాడు అని చెప్పాడు. ఈ సన్నివేశాన్ని నీకు తెలియజేయాలంటే ఒక ఉదాహరణ ఉంది. ఇది కృతయుగంలోని హిరణ్యకశిపుడు సందర్భంలో జరిగింది అని చెప్పాడు. ఏమిటా కథ అని యుధిష్ఠిరుడు నారదముని అడిగాడు. అప్పుడు నారదముని చెప్పాడు, ఈ యొక్క హిరణ్యకశిపుడు పరమ భయంకర రాక్షసుడు, అతని యొక్క కుటుంబంలోనే ప్రసాద్ మహారాజు జన్మించాడు. వారిద్దరికీ బ్లాక్ అండ్ వైట్ ఎంత వ్యత్యాసం ఉంటుందో అంత వ్యత్యాసం ఉంది. పరమ దుర్మార్గుడు, పరమ చాలా పల పవిత్రమైన వ్యక్తి ప్రసాద్ మహారాజ్, కానీ అంత దుర్మార్గుడైన హిరణ్యకశిపుడు కూడా భగవంతుడు సాయుజ్యమూర్తి ఇవ్వకుండా డైరెక్ట్ గా ముక్తినిచ్చాడు. డైరెక్ట్ గా అంటే ఆధ్యాత్మిక ప్రపంచాన్ని చేరుకునే విధంగా అవకాశం కల్పించాడు అని చెప్పాడు. అప్పుడు యుధిష్ఠిరుడికి ఆశ్చర్యమేసింది, మరి అంత దుర్మార్గుడైన ఆ యొక్క హిరణ్యకశిపుడిని ఏ విధంగా భగవంతుడు ముక్తి ఇచ్చాడు, నాకు కొంచెం వివరంగా చెప్పగలుగుతారా అని నారదముని అడుగుతాడు. అప్పుడు నారదముని తన యొక్క వృత్తాంతానంత ఈ యొక్క కృతయుగంలో జరిగిన సన్నివేశాలంతా కూడా వివరిస్తూ ఉన్నాడు. ఈ యొక్క సన్నివేశంలోని ప్రహ్లాద మహారాజుకి ఎటువంటి లక్షణాలున్నాయి, భక్తుడిగా ఆ లక్షణాలు మనం కలిగి ఉండాలనేదే ఈ యొక్క భాగవతం నుంచి వివరణ, తర్వాత ఇతర ఆచార్యాల నుంచి కూడా వచ్చిన సందేశం. మరి ప్రహ్లాద మహారాజు ఎంత గొప్ప భక్తుడు అంటే అతనికున్న దివ్యమైన గుణాల గురించి మనం తెలుసుకుంటే ఆయనకి విధేయత ఉంది, వినయం ఉంది, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉన్నాడు, పట్టుదల కలిగి ఉన్నాడు, గర్వం లేకుండా ఉన్నాడు, సర్వజీవుల పట్ల సమభావం కలిగి ఉన్నాడు, సహనం కలిగి ఉన్నాడు, సదాచారం కలిగి ఉన్నాడు, ప్రతి ఒక్కరిని గౌరవిస్తున్నాడు, దయా జాలి కరుణ కలిగి ఉన్నాడు, కృష్ణుడి పట్ల శరణాగత భావం కలిగి ఉన్నాడు, ఎల్లప్పుడూ కూడా శాశ్వతమైన సత్యం గురించి తెలుసుకోవాలని, దాన్ని తెలియజేయాలని తీవ్రమైన ఆరాటం కలిగి ఉన్నాడు. ఇవన్నీ కూడా ఎన్నెన్నో గొప్ప లక్షణాలు ఈ యొక్క ప్రహ్లాద మహారాజు యొక్క జీవితంలో ఉన్నాయి, ఆయన ప్రత్యక్షం కలిగి ఉన్నాడు. మరి వాటన్నింటినీ మనం ఈ యొక్క హిరణ్యకశిపుడు యొక్క సన్నివేశంలో నుంచి మనం తెలుసుకున్నట్లయితే వాటిని ఏ విధంగా ప్రదర్శించాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చర్చిద్దాం. మొదటిగా ప్రహ్లాద మహారాజుకి వినయ విధేయతలు అనేది కలిగి ఉన్నాడు. ఏ విధంగా వినయవిధులు కలిగి ఉన్నాడని తన యొక్క తల్లిదండ్రుల పట్ల ఎలా చూపించాడన్నది ఇక్కడ ప్రత్యక్ష ఉదాహరణ. హిరణ్యకశిపుడు హిరణ్యాక్షను సంహారం జరిగిన తర్వాత విష్ణువు పైన కోపత్వం కలిగి ఉండి ఏ విధంగానైనా కూడా ఆ విష్ణువుని సంహరించాలి అని తీవ్రమైన పట్టుదలతో బ్రహ్మను మెప్పించి వరాలు పొందడం కోసం తపస్సును చేశాడు. ఆ యొక్క తీవ్రమైన తపస్సు ఏ విధంగా ఉందని భాగవతం వివరిస్తోంది. తన యొక్క బొటన వేలిపైన నిటారుగా నిలబడి చేతులు రెండు కూడా పైకి ఎత్తి ఆకాశాన్ని చూస్తూ కళ్ళు రెండు కూడా భూమి యొక్క మనోన్నత మీద కేంద్రీకరిస్తూ ఓం నమో బ్రహ్మదేవాయ నమః అని కీర్తన చేస్తున్నాడు. ఆ విధంగా ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. అతని యొక్క హృదయం నుంచి వస్తున్న ఆ యొక్క ప్రకల్పన ముల్లోకాలను కూడా ప్రభావితం చేస్తుంది. అతని ఘోర తపస్సు చూసి ఇంద్రుడు మిగతా పరివారంతో కూడా భయపడిపోయారు. ఇతను ఏం చేస్తాడా అని. మరి అతను చేస్తూ వెళ్తున్న సమయంలోని ఆ యొక్క శరీరం చుట్టూ కూడా పుట్ట పెరిగిపోయింది. దాని నుంచి చెదలు పుట్టాయి. ఆ విధంగా శరీరం అంతా కూడా పూర్తిగా కప్పవేసింది. అయినా కూడా చెల్లించలేదు. సాధారణంగా మనం కొన్ని సమయాలు జపం చేస్తూ ఉంటాం, హరే కృష్ణ 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 హరి హరే రామ హరే రామ రామ రామ్, ఏమో దేమో జస్ట్ వాళ్ళతే చక్కన చేసి కొట్టేసుకుంటాం, లేదా దాన్ని తోలుతాం, సంథింగ్ చేస్తాం. అంటే ఈ విధంగా మనం హరే కృష్ణ ధ్యానం చేస్తున్నప్పటికీ జపం చేస్తున్నప్పటికీ మన శరీరం మీద చిన్న అలికిడి లేదా శబ్దము లేదంటే టచ్ చేస్తే మనం కాన్షియస్లోకి వచ్చి దాన్ని మన హరికృష్ణ మీద మన ధ్యానాన్ని తప్పిస్తాం. కానీ హిరణ్యకశిపుడు కొంచెం కూడా తనకలేదు. ఓం నమో బ్రహ్మదేవాయ అని అంటూ ఘోరమైన తపస్సు ఆచరిస్తాడు. మరి అతను అంత ఆ విధంగా ఆచరిస్తున్నప్పుడు అతని శరీరం మీద ఎన్నో పురుగులు క్రిమికీటకాలన్నీ కూడా వచ్చి అతని శరీరంలో ఉన్న ప్రతి మాంస కండరాన్ని కూడా పూర్తిగా తినేసాయి. మరి చిన్న చెప్పుడు అయితేనే మనం ఉండలేనిది. అతని శరీరం నుంచి అన్ని రకాలైన మాంసగుండలను కూడా పూర్తిగా తీసుకుంటున్నప్పుడు కొంచెం కూడా చెల్లించకుండా తీవ్రమైన ధ్యానంతో బ్రహ్మదేవుని తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా చేస్తూ వెళ్తున్న సమయంలోని ఆ యొక్క పురుగులన్నీ కూడా హిరణ్యకశిపు యొక్క శరీరం మొత్తం మాంసాలని నరాలని అన్ని కూడా తినేసాయి. ఒక్క స్కెల్టన్ మాత్రం ఉంది, బోన్స్. అయినా కూడా ఇసుమంత కూడా చెల్లించకుండా తన ప్రాణాన్ని ఆ యొక్క ఎముకల గూళ్ళలోనే పెట్టి బ్రహ్మ మీద ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. అతని యొక్క తపస్సు ప్రభావం వల్ల అతని హృదయాంతల నుంచి వచ్చిన ఆ యొక్క తీవ్రమైన ప్రతిఫలమైన వేడి ముల్లోకాలను కూడా భరింపరానిగా తయారైంది. మనకి సమ్టైమ్స్ 40 degrees to 50 degrees దాటితే అబ్బా ఒక్క పెట్టేస్తుంది అని మనం ఫ్యాన్ వేసుకుంటాం లేదా ఏసీ ఆన్ చేసుకుంటాం. మరి అటువంటిది ఆయనకు హృదయం నుంచి వస్తున్న ఆ ధ్యావాగ్ని ఎట్లా ఉందంటే ముల్లోకాలని భయపెట్టించేంత విధంగా ఉంది. అది వారు చలించిపోయి అందరూ కూడా బ్రహ్మదేవ పరిగెట్టారు. ఓ బ్రహ్మదేవ, నీ గురించి వాళ్ళందరూ అతను ఎంతో ఘోరమైన తప్పని ఆశిస్తున్నాడు, నువ్వు వెళ్ళి అతనికి కోరిక నెరవేర్చు, లేదంటే ముల్లోకాలు కూడా మాడి మసైపోతాయి అని చెప్పారు. అప్పుడు బ్రహ్మదేవుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు హిరణ్యకశిపుని పిలిచాడు. ఓ హిరణ్యకశిప, నువ్వు భృగుమహర్షి చేసిన తపస్సు కన్నా గొప్పగా తపస్సును ఆచరిస్తున్నావు. నేను నీ తపస్సుని ఎంత సంతృప్తి చెందాను, నీకేం వరం కావాలో కోరుకోని. అప్పుడు హిరణ్యకశిపుడు తనకు తపస్సు సాధించి బ్రహ్మదేవుని చూశాడు. తన శరీరం మీద ఏ కోసం కూడా మాంసగండలు లేవు, కానీ అదే స్థితితోని బ్రహ్మదేవుని ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తన కమలం నుంచి కొంత జలాన్ని తీసుకుని హిరణ్యకశిపుని చల్లాడు. ఎప్పుడైతే చల్లాడో అతని శరీరం అంతా కూడా దివ్యమైన తేజస్తోని వజ్ర శరీరంగా తయారైంది. అప్పుడు హిరణ్యకశిపుడు ఎంతో ఆనందంతో బ్రహ్మదేవుని సాష్టాంగ నమస్కారం చేసి బ్రహ్మదేవుని కీర్తించాడు. కీర్తన అంతా పూర్తయిన తర్వాత, సరే నీకేం వరం కావాలో కోరుకోనాయన, నేను అమరణం కావాలి అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు, అది సాధ్యం కాదనైనా, నేనే అమరణ గాను, నేను కూడా సాధారణ జీవినే. ఈ ముల్లోకాలన్నీ సృష్టి చేసే పాలకుడు అయినప్పుడు కూడా నేను స్థిరంగా ఉండలేను, నాకు కూడా మరణం ఉందని చెప్పాడు. మరి నీకు నేను ఏ విధంగా మరణం లేకుండా వరం ఇవ్వగలుగుతానని చెప్పాడు. అప్పుడు హిరణ్యకశిపుడు బాగా ఆలోచించాడు. ఎవరికైనా చావు దగ్గరకు వస్తున్నప్పుడు అప్పుడే షార్ప్ ఇంజలిజెన్స్ వస్తుంటది, చావు తీరుతాడు అంటారు. ఆ విధంగా హిరణ్యకశిపుడు బాగా ఆలోచించాడు, ఇది మంచి అవకాశం, ఏదో విధంగా నేను బ్రహ్మదేవు నుంచి మంచి వరాలు పొందాలి అని ఆలోచించి, సరే నువ్వు సృష్టించిన ఏ జీవి చేత నాకు మరణం ఉండకూడదు, అస్త శస్త మంత్రతంత్రాలతో దేంతో కూడా నాకు చావుండకూడదు, జీవించి ఉన్నది జీవించలేనిది దేంతో చావుండకూడదు, ఆకాశంలో చావుండకూడదు, భూమిని చావుండకూడదు, నీటిలో చావుండకూడదు, పగలు చావుండకూడదు, రాత్రి చావుండకూడదు, ఈ విధంగా ఎన్నో రకాలు కోరుకున్నాడు వరాలు. తర్వాత నరుల చేత చావుండకూడదు, మృగాల చేత కూడా చావుండకూడదు, జంతువుల చేత, ఈ విధంగా నాకు వరాలు కావాలని కోరుకున్నాడు. బ్రహ్మ ఆలోచించి, ఇది కష్టమైన పనే, కానీ నువ్వు చేసిన తపస్సు నేను చాలా సంతోషపడ్డాను కాబట్టి నీకు నా వరాన్ని ఇస్తున్నాను తీసుకో అని చెప్పాడు. అప్పుడు హిరణ్యకశిపుడు బ్రహ్మదేవ సాష్టానమస్కారం చేసి విజయగర్వంతో తన యొక్క అంతఃపురాన్ని తిరిగి వచ్చాడు. అప్పటికే ఈ యొక్క హిరణ్యకశిపుడు భార్య దగ్గర నుంచి ప్రహ్లాదుడు జన్మించడం జరిగింది. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని చూసి వారిద్దరు కూడా ఆప్యాయంగా ఒకరినొకరు తలచడం జరిగింది. తర్వాత హిరణ్యకశిపుడు అప్పటికే ఈ యొక్క ప్రహ్లాదుడు ఎంతో విద్యాభ్యాసం నేర్చుకున్నాడు కాబట్టి ఆయన హిరణ్యకశిపుని దగ్గర తీసుకుని, ఏ నాయన నీవు విద్యాభ్యాసం తీసుకున్నావు కదా, గురువుల దగ్గర నుంచి ఏం నేర్చుకున్నావు అని ఆయన అడిగాడు. అప్పుడు ప్రహ్లాద మహారాజు చెప్పాడు, తండ్రి శ్రవణం కీర్తనం స్మరణం వందనం పాద సేవనం దాస్యం పూజ్యం సత్యం ఆత్మనివేదనం ఇవన్నీ విష్ణు కొరకు ఎవరైతే చేస్తారో అటువంటి వ్యక్తి ప్రపంచంలో తెలివైన వారు అని సకల శాస్త్రాలు చెప్తున్నాయి అని చెప్పాడు. ఎప్పుడైతే ఆ మాట ప్రహ్లాద నోట్లో తెచ్చిందో ఒక్కసారిగా కోపం వచ్చి తన కుమారుని దూరంగా తోసి, మూర్ఖుడా ఎవరు చెప్పారు ఇటువంటి నీకు పని అని గద్దించాడు. అప్పుడు అనుకున్నాడు, ఇతనికి నా యొక్క ఉపాధ్యాయులైన సందా అమరక వీళ్ళేవని చెప్పుండొచ్చేమో అని సందేహంతో సందా అమరకను పిలవండని తన రాజుభటులకి నిర్దేశించాడు. అయితే ఇక్కడ ప్రభుపాదారు భాగవతం భాష్యంలో ఏమని వివరిస్తారంటే, ఎవరైతే నాస్తిక స్వభావం కలిగి ఉంటారో అటువంటి వాళ్ళు భగవంతుడికి నేతృత్వాన్ని అంగీకరించరు. వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుని చంపుదామా, భగవంతుని ఆస్తిని ఏ విధంగా అనుభవిద్దామా అని తీవ్ర ప్రయాస కలిగి ఉంటారు. అదేవిధంగా ప్రస్తుత సమాజంలో కూడా ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా ప్రజల్ని భగవంతుని యొక్క అంగీకారాన్ని అంగీకరించకుండా, అంటే ఆయన సూచన తీసుకునివ్వకుండా, వాళ్ళు ఇంద్రియత కార్యక్రమాలను ఎక్కువగా ప్రోత్సహించి ప్రజలను తప్పుదారి పట్టిస్తుంటారు. సాధారణంగా సమాజంలో వ్యక్తులు వారి కోరికలు నెరవేర్చుకోవడం కోసం భగవంతుని మందిరానికి వస్తుంటారు. అయితే ఎవరైతే ఆ నాయకులు ఉన్నారో వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు మందిరానికి వెళ్ళవలసిన అవసరం లేదు, మీరు మా దగ్గర అప్పు తీసుకోండి, పరిశ్రమ నిర్మించండి, వ్యాపారం చేయండి, ధనం సంపాదించండి, భోగించండి, ఇంద్రియ బాగా నివ్వనికండి అని వాళ్ళు ప్రోత్సహిస్తుంటారు. అందులో నాయకులు ఆ విధంగా పేరు కలిగిస్తున్నప్పుడు ఈ పిచ్చి పెద్దలు ఆ యొక్క ప్రభుత్వం నుంచి ధనం తీసుకుంటారు, ఆ అప్పులు పాలై వాళ్ళ జీవితాన్ని సమస్యలో అడుగట్టుకుంటారు. అందులో భగవద్గీత ఏం చెప్తుందంటే, ఈ యొక్క నాయకుల గురించి, యద్యద్ ఆచరిస్తే తత్తత్ ఏవేతరో జన సయత్ ప్రమాణకుంటే లోకదనువర్తతే అంటుంది. సమాజంలో నాయకులు లేదా పూజ్యులు వాళ్ళు ఏది ప్రామాణికం చెప్తారో దాన్నే పెద్దలు అనుసరిస్తారు, ఏది చెయ్యని చెప్తారో దాన్నే పెద్దలందరూ కూడా చేస్తారు. అందులో నాయకులు గుడ్డివాళ్ళు కాబట్టి ప్రజలందరూ కూడా గుడ్డివాళ్ళు చేసి సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని ప్రభాకర్ భాషలు వివరిస్తున్నారు. అందులో ప్రహ్లాదు నుంచి తన యొక్క విష్ణు యొక్క వ్యతిరేకతను విన్నాడు కాబట్టి అతడు ఎంతో కోపడుతుడయ్యి సందామరికను పిలవడమని ఆజ్ఞాపించాడు. మరి తండ్రికి ఆ విధంగా కోప రావడానికి ఏం కారణం? ప్రహ్లాదుడు చేసిన తప్పేంటంటే అతడు కృష్ణ భక్తుడు కావడమే. ఎవరైతే నాస్తిక స్వభావం కలిగి ఉంటారో వాళ్ళు కృష్ణ భక్తులు కాని కృష్ణకు ఆధిపత్యాన్ని కానీ అంగీకరించరు అని ఇక్కడ ప్రత్యక్షంగా తెలుస్తుంది. అందువల్ల ఈ యొక్క ఉపాధ్యాయులను సందామరికని పిలిపించారు. అయినప్పుడు కూడా ప్రహ్లాద మహారాజు తండ్రికి చూపిస్తున్న ఆ యొక్క కోపాన్ని కానీ లేదంటే ఆ యొక్క విముఖత కానీ కొంచెం కూడా చలించకుండా తండ్రి పట్ల అపారమైన విధేయత కలిగి ఉన్నాడు. వినయంగా కూడా కలిగి ఉండి తండ్రి చెప్పినట్టుగా నడుచుకుంటూ ఉన్నాడు. ఇది ప్రహ్లాద మహారాజు ప్రదర్శిస్తున్న గొప్ప లక్షణాలు. ఇంకా మళ్ళా హిరణ్యకశిపు సందేహం వచ్చింది, ఒకవేళ కానీ ఈ చందామరుడు కానీ చెప్పకపోయినట్టయితే ఈ యొక్క సురతులు అంటే దేవతలు ఏమన్నా నా కుమారుడికి నూరు పోతుంటారా, అంటే చెప్పుడు మాటలు చెప్పి అతని హృదయాన్ని మార్చుంటారా అనుకున్నాడు. ఎందుకంటే దేవతలు సహజంగానే విష్ణు యొక్క ఆది అంటే విష్ణు యొక్క నేతృత్వాన్ని అంగీకరించేవాళ్ళు కాబట్టి, లేదా విష్ణు భక్తులు కాబట్టి, అందులో వాళ్ళు ఆ విధంగా చేస్తుంటారేమో అని హిరణ్యకశిపుడు ఆలోచించాడు. ఏదేమైనా కూడా విషయం తెలుసుకోవడం ఉద్దేశంతో చందామరికలను పిలిపించాడు. మరి ఇక్కడ రాజు ప్రతి ఒక్కరిని కూడా గౌరవించడం, సర్వజీవుల పట్ల సంభావం కలిగి ఉండే గుణాన్ని ఇక్కడ తన యొక్క తోటి విద్యార్థుల పట్ల, తర్వాత ఇతర వ్యక్తుల పట్ల చూపిస్తూ ఉన్నాడు. అదే విధంగా ఉందంటే ఉపాధ్యాయులు ఎప్పుడైతే లోపలికి వచ్చారో హిరణ్యకృష్ణుని వాళ్ళు నమస్కారం చేశారు, ఓం హిరణ్యకృష్ణ ఆయన మహా అని వాళ్ళు ప్రార్థన చేశారు. తర్వాత హిరణ్యకృష్ణుడు చెప్పాడు, నా కుమారుడికి ఇటువంటి చెడ్డ విష్ణువుని కీర్తించే విధంగా ఎందుకు మీరు నేర్పించారు అని అడిగాడు. అప్పుడు వారు చెప్పారు, ఓ రాజా, మేమెవరు ఎప్పుడు కూడా ఆ విధంగా మీ కుమారుడికి మేము నేర్పించలేదు, కనీసం ఎవరైనా చెప్తున్నప్పుడు కూడా మేము ఆ విధంగా ప్రోత్సహించడం లేదు, మా దగ్గర ఎటువంటి తప్పు లేదు, మీ కుమారుడే మన యొక్క రాష్ట్ర ఆశ్రమంలో ఉన్న ఇతర రాష్ట్ర కుమారులకి ఇతర వ్యక్తులను కూడా ఈ యొక్క విష్ణుతత్వం గురించి కృష్ణుని గురించి వివరిస్తూ ఉన్నాడు అని చెప్పారు. మరి ప్రహ్లాద మహారాజ్ ఏ విధంగా తన ఆశ్రమంలో ఉన్న ఇతర బాలికలతో అంటే రాష్ట్ర కుమారులతోనే ప్రవర్తిస్తున్నాడంటే వారందరి పట్ల కూడా సంభావం కలిగి ఉండి ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తున్నాడు. ఏ విధంగా గౌరవిస్తున్నాడు, ప్రతి చోటగా భగవంతుని దర్శిస్తున్నాడు కాబట్టి, భగవంతుడు సర్వాంతర్యామ కాబట్టి, ప్రతి జీవి హృదయంలో భగవంతుడు పరమాత్మగా వర్తించున్నాడు కాబట్టి, ఆ పరమాత్మ స్వరూపాన్ని ప్రతి చోట చూస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్క జీవి పట్ల కూడా అసలు గౌరవం కలిగి ఉన్నాడు. అదేవిధంగా సర్వుల పట్ల సర్వజీవుల పట్ల సమభావం కలిగి ఉన్నాడు. ఇతడు రాక్షసుడు, ఇతను చాలా గొప్పవాడు, ఇతడు చాలా తెలివైనవాడు, ఇతడు అధముడు అనే భావం లేకుండా ప్రతి వారి పట్ల సమభావం కలిగి ఉన్నాడు. అదే విధంగా అంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవహస్తనే శ్రీజయం సభాకేత పండిత సమదర్శ అని భగవద్గీతలోని శ్రీకృష్ణ బోధిస్తూ ఉన్నాడు. ఎవరైతే పరిపూర్ణ జ్ఞానం కలిగి ఉంటాడో అటువంటి వ్యక్తి బ్రాహ్మణుడు గాని, చండాలను గాని, లేదంటే గోవును గాని, ఏనుగును గాని, లేదా కుక్క మాంసం తినే చండాలను గాని ఎవరి పట్ల కూడా అతను విముక్తి చూపడు, అందరి పట్ల సమభావం కలిగి ఉంటాడు అని. మరి ఏంటా జ్ఞానం అంటే పరిపూర్ణమైన కృష్ణ చైతన్య అవగాహన అని చెబుతుంది. అటువంటి అవగాహనని ప్రసాద మహారాజు కలిగి ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కృష్ణ చైతన్య తత్వాన్ని తెలియజేస్తున్నాడు. మరి ఏం తెలియజేస్తున్నాడు ఆ తత్వాన్ని అంటే, అతడు ఈ యొక్క రాక్షస సోదరులందరినీ కూడా చేరదీసి, మీరందరూ మీ యొక్క జీవితాన్ని కాలాన్ని ఉదాహరణ చేసుకుంటున్నారు, దయచేసి ఆ విధంగా చేయొద్దు, మీరందరూ కూడా విష్ణు యొక్క భక్తిని చేయండి, హరిని కీర్తించండి అని ప్రోత్సహిస్తున్నాడు. వాళ్ళందరూ చెప్పారు, ఇదంతా ఇప్పుడుగా చేయాల్సింది, ముసలైపోయాక 60 సంవత్సరాలు దాటిన చేయాలి అని చెప్పారు. ఇప్పుడు కూడా మన సమాజంలో చూస్తూ ఉంటాం, ఎవరైనా మందిరం నిండానంటే ఇప్పుడు కాదండి 60 సంవత్సరాలు దాటిపోవాలి అప్పుడు వస్తూ ఉంటారు. మనం చూస్తుంటాం బుక్ టేబుల్లో కానీ లేదు బయట కానీ, రండి ఈరోజు సాయంత్రం అభిషేకం ఉంది, భగవంతుడు అభిషేకం రండి అంటే మా టైం లేదండి చాలా బిజీగా ఉన్నాం వీలు కాదని చెప్తారు. ఒకవేళ వస్తామన్నా కూడా 60 సంవత్సరాలు దాటిపోరంటారు, 60 సంవత్సరాలకు ఉంటారు గ్యారంటీ ఉంది, ఎప్పుడు పోతారో గ్యారంటీ లేదు. కానీ ఈ మూర్ఖులైన ప్రజలు ఆ విధంగా అనుకుంటూ ఉంటారు అని ప్రసాద మహారాజు రాక్షస సోదరులకు తెలియజేశాడు. అతను ఏం చెప్పాడంటే, మనందరూ కూడా జన్మ మృత్యు జరావ్యాధి అనే 4 రకాల దోషాల్లో చిక్కునున్నాం, అదే కాకుండా విషయ కోరికలలో చిక్కునున్నాం. మరి ఏంటి ఆ విషయ కోరికలు అంటే, విషయ అంటే భాగవతం వివరిస్తుంది ఆహార నిద్ర భయమైదనం అని చెప్తుంది. ఈ 4 కూడా విషయం అని కోరికలు. ప్రతి ఒక్కరు కూడా ఆహారం కోసం, నిద్ర కోసం, లేదా భయపడుతూ ఉంటారు, లేదా కామ జీవితాన్ని అనిపించడం కోసం తీవ్ర ప్రయాసపడుతూ ఉంటారు. మరి వీటి కోసమే మన జీవితాన్ని కూడా వృధా చేయకూడదు, మనం విష్ణు కోసం మన యొక్క సమయాన్ని వెచ్చించాలి అని ప్రహ్లాద మహారాజు రాక్షస సోదరులు చెప్పాడు. మరి వారు అన్నారు, ఏ విధంగా చేయాలి మాకు కొద్దిగా వివరించని చెప్పినప్పుడు అప్పుడు ఆ యొక్క ప్రహ్లాద మహారాజు చెప్పాడు, మన యొక్క జీవితం 100 సంవత్సరాలు నిండితే అందులోనే 50 సంవత్సరాలు నిద్రకే పూర్తయిపోతుంది, మిగతా 20 సంవత్సరాలు ఆహారం తీసుకోవడం కోసం పూర్తవుతుంది, ఇంకో 10 సంవత్సరాలు ఈ యొక్క కుటుంబంలో వ్యక్తులతో కూడా లేదంటే రోగస్త జీవితం గడపడం కోసం ఇంకో 10 సంవత్సరాలు పోతుంది. ఇంకా మన ఇంకో 10 సంవత్సరాలు ఆర్థిక ఇబ్బందులతోని రకరకాల బాధలతోని ఈత బాధలతోని మనం గడిపోతుంది. ఇంకేమైనా కొద్దిగా మిగిలినంటే కేవలం 10 సంవత్సరాలు మాత్రమే. మరి ఈ 10 సంవత్సరాల్లో మనం కృష్ణభక్తి చేస్తున్నామా అంటే లేనేలేదు. అందులో మన సమయం అంతా కూడా 99% మనం వృధాగానే వేస్తున్నాం, కాలం వేసేస్తున్నాం. కాబట్టి ఆ విధంగా చేయొద్దు, మన కాలాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని తన యొక్క రాక్షసోదరులకి తెలియజేశాడు. అప్పుడు వారందరూ కూడా ప్రహ్లాద మహారాజు ఇచ్చిన సందేశానికి అంగీకరించి వారందరూ కూడా కృష్ణకు భక్తి సేవ చేయడానికి ఆసక్తి చూపించారు. ఈ విధంగా ప్రహ్లాద మహారాజు ప్రతి ఒక్కరి పట్ల గౌరవం కలిగి ఉన్నాడు, సమభావం కలిగి ఉండి వారందరూ కూడా కృష్ణ చైతన్యంలో ప్రోత్సహించే విధంగా తయారు చేస్తున్నాడు. మరి ఈ విధంగా విన్న తర్వాత హిరణ్యకృష్ణుడు ఎంతో కోపగడి, ఓరి మూర్ఖుడా, ఎక్కడ నేర్చుకున్నావు, ఎవరు నేర్పించారు నీకు ఈ తత్వానంతా అని గట్టిగా తన కుమారుడిని ఆదరించాడు. అప్పుడు ఈ యొక్క ప్రహ్లాద మహారాజు చెప్పాడు, సకల శ్రేదాలని నువ్వు తెలుసుకున్నవాడివి, నువ్వేమైనా సామాన్యుడు కావు, రాక్షసాస్త్రుల్లో కూడా నువ్వు మూలాగ్రసుడు, ఎంతో గొప్పవాడివి. మరి ఇన్ని వేదాల సారాంశం తెలుసుకున్నా కూడా ఈ యొక్క వేదాల్లో అర్ధాన్ని అంత అంతరార్ధాన్ని గమనించలేకపోయావు, నువ్వు ఎంత మూఢత్వంలో ఉన్నావు అని ప్రహ్లాద మహారాజు తన తండ్రితో ఎంతో వినయంగా విదేతికి తన విషయాన్ని తెలియజేస్తున్నాడు. మరి ఇది విషయాన్ని భగవద్గీత 2వ అధ్యాయంలోని 41 శ్లోకాల్లో ఏం చెప్తుందంటే, త్రైగుణ్యో విశ్వవేదాన్ని త్రైగుణ్య భవాధ్య అని అర్జునుడు చెప్తున్నాడు. అర్జునుడికి శ్రీకృష్ణ భగవాన్ చెప్తాడు, అంటే వేదాలన్నీ కూడా త్రిగుణాల గురించే వివరిస్తాయి, త్రిగుణాల్లో కలిగి ఉన్న వ్యక్తులందరూ కూడా ఏ విధంగా ఐహిక జీవితంలోని సుఖాలు సౌకర్యాలు అనుభవించాలి, ఈ విషయాల గురించి వేదాలు తెలియజేస్తాయి అని చెప్తున్నాడు. మరి హిరణ్యకృష్ణుడు వేదాలన్నీ కూడా చదివి ఉన్నాడు కాబట్టి, అతను గుణాల్లో వర్తిస్తున్నాడు కాబట్టి, ఆ యొక్క గుణాలకు అనుగుణంగానే ఆ విషయ కోరిక అనిపించడం కోసమే ఆ యొక్క వేదాలను ఉపయోగించుకుంటున్నాడు. అందులో నువ్వు వేదాంతాన్ని గమనించలేకుండా ఉన్నావని ప్రహ్లాద మహారాజు ఈ యొక్క హిరణ్యకృష్ణుడికి తెలియజేశాడు. అందరూ ఎవరైతే ఈ యొక్క విషయ కోరిక కలిగి ఉంటారో, లేదంటే ఈ యొక్క ఇంద్రదూత కార్యక్రమం కలిగి ఉంటారో, వాళ్ళు భగవంతుని అవగాహన చేసుకోలేరని కృష్ణుడు స్వయంగా అక్కడ చెప్తాడు, తన్ను అర్థం చేసుకోవాలని. అందువల్ల ఇక సంభాషణ జరిగిన తర్వాత ఈ యొక్క హిరణ్యకృష్ణుడు ఎంతో కోపద్రుడయి, నా కుమారుడిని తీసుకువెళ్లి శిక్షించండి, ఎందుకంటే నా శత్రువైన హరికి ఇతడు ఎంతో సన్నిహితంగా ఉన్నాడు, ఇది నేను సహించలేను, ఇదని సంహరించండి అని తన యొక్క భటులకి నిర్దేశించాడు. ప్రస్తుత సమాజంలో కూడా చూస్తుంటాం, ఎవరైతే నాస్తికులు కలిగి స్వభావం కలిగి ఉంటారో, అసలు స్వభావం కలిగి ఉంటారో, వారికి ఆధిపత్యం తెలుసుకోవడం కోసం లేదా దాన్ని అమలు చేయడం కోసం తన కుటుంబీకులను కానీ బంధువులను కానీ మిత్రులను కానీ ఎవరినైనా కూడా వాళ్ళు వర్ణించడానికి వెనుకాదు. ప్రస్తుతం రాజకీయ నాయకులు చూస్తూ ఉన్నాం, సొంత కుమారుల్ని చంపిన సందర్భాలు చాలా ఉన్నాయి, మన యొక్క హిస్టరీలో చాలా ఉన్నాయి అన్లిమిటెడ్ గా. అందువల్ల ఈ అసలు స్వభావం కలిగిన తను కూడా ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారని అక్కడ ప్రభాకర్ భాష వివరిస్తూ ఉన్నారు. కానీ ప్రహ్లాద మహారాజు పట్టుదల సహనం కలిగి ఉన్నాడు కాబట్టి అతడు ఈ యొక్క విషయాన్ని అంటే తండ్రి పెడుతున్న శిక్ష అనేది కూడా సహిస్తూ ఉన్నాడు, పట్టుదల కలిగి ఉన్నాడు. ఏ విధంగా అంటే కృష్ణ యొక్క భక్తి పైన, ఆయన యొక్క నామం పైన పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండి దృఢమైన చిత్తం కలిగి ఉన్నాడని ప్రభాకర్ భాష వివరిస్తున్నారు. మరి ఏ విధంగా అతను శిక్షించారంటే, ఉదయం నీలపరం ప్రభు చాలా అద్భుతంగా వివరించారు, ఈ యొక్క స్థూలాలతో పొడుస్తున్నారు, తర్వాత సలసల కాగే నూనె వేస్తూ ఉన్నారు, లేదా నిప్పులు తోస్తూ ఉన్నారు, జేనుగుల చేతి తొక్కిస్తూ ఉన్నారు, విష పాముల చేతి కరిపిస్తూ ఉన్నారు, కొండ మీద కింద వేస్తూ ఉన్నారు, లేదా నీటిలో సముద్రంలో వేస్తూ ఉన్నారు, ఇలా ఎన్నెన్ని రకాలుగా శిక్షణ వేస్తున్నప్పుడు కూడా ఏ క్షణాన కూడా తన యొక్క విశ్వాసాన్ని చెల్లించబోలేదు. కృష్ణుడి పట్ల అపారమైన భక్తి కలిగి ఉండి ఆ భగవంతుడి నామాన్ని నిరంతరం హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని దివ్యనామాన్ని నిరంతరం జపిస్తూ ఉన్నాడు. ప్రభుపాదాలు ఏం చెప్తూ ఉన్నారంటే, భక్తుడు అనేవాడు ఖచ్చితంగా ఇటువంటి పట్టుదల కలిగి ఉండాలి, తన యొక్క కృష్ణ చేతన మార్గంలోని ఎటువంటి ఒడిదొడలు ఎదిరినప్పుడు కూడా ఎచ్చింది ఆ యొక్క సడలింపు లేకుండా కృష్ణ యొక్క భక్తిని ఆచరించాలి. ఆ విధంగా ఆచరించినప్పుడే మనం కృష్ణుని గెలుచుకోగలుగుతాం, లేకపోతే మనం గెలుచుకోవడం అనేది చాలా ఆలస్యం అవుతుందని ప్రభుపాద చెప్తున్నారు. 1972 బృందావనంలోని ప్రభుపాద వ్యాసపూజ సన్నివేశంలోని పట్టుదల అంటే ఏ విధంగా ఉండాలనే విషయం గురించి వివరిస్తున్నారు. ఆ సందర్భంలోని వ్యాసపూజ కార్యక్రమం పూర్తయింది, ఆ యొక్క ఉపన్యాసం పూర్తయిన తర్వాత సభా సమస్యలతో ఒక వ్యక్తి లేచి పట్టుదల కానీ లేనట్టయితే ఏ విధంగా మనం పట్టుదల నాకు సరిగ్గా లేదే, నేను ఏ విధంగా నేను పట్టుదల సంపాదించుకోవచ్చు అని అడిగాను. అప్పుడు ప్రభువు గారు చెప్పారు, పట్టుదల మనకు లేదంటే మనం జంతువులతో సమానం అని చెప్పారు. జంతువులకి పట్టుదల ఉండదు, మనిషికి మనిషికి ఖచ్చితంగా పట్టుదల ఉంటుంది అన్నారు. మనందరికి ఖచ్చితంగా పట్టుదల ఉంది, దృఢచిత్తం ఉంది, నిశ్చయం ఉంది. అయితే ఆ నిశ్చయాన్ని, ఆ పట్టుదలని, ఆ దృఢచిత్తాన్ని ఇంద్రియదృప్తి కార్యక్రమాల కోసం మనం వెచ్చిస్తున్నాం, కానీ కృష్ణ యొక్క భక్తి సేవ చేయడానికి మనం ఆసక్తి చూపించట్లేదు. ఇది ఖచ్చితంగా నిజం. మనం కొన్ని సమయాల్లో ఎంతో తీవ్రంగా భక్తి చేస్తూ ఉంటాం. ఏదైతే ఇంద్రియదృప్తి కార్యక్రమం మనకి ఆసక్తి చూపిస్తుందో దాన్ని పొందడం కోసం మన పట్టుదలని, దృఢచిత్తాన్ని, మన తెలివితేటని కూడా అక్కడ పెడతాం. చాలా కాన్సన్ట్రేట్ గా చేసి ఆ ఇంద్రియదృప్తి మనం పొందాం. మరి ఇక్కడ మన పట్టుదల లేదని ఏ విధంగా మనం అనగలం అని ప్రభుపాదులు అక్కడ ఆ వ్యక్తికి సమాధానం పంచారు. కానీ జంతువులు మాత్రం పట్టుదల కలిగి ఉండవు, ఎందుకంటే వాటికి ఈ యొక్క జ్ఞానం అనేది పూర్తిగా కలిగి ఉంటుంది కాబట్టి, అజ్ఞానంలో పూర్తి కుట్టుబడి ఉంటాయి కాబట్టి అవి పట్టుదల కలిగి ఉండలేవు. ఆహారాన్ని చూస్తే వెంటనే తినాలనుకుంటాయి, నిద్రపోతే ఎండలో పడుకోవాలనుకుంటాయి, కామజీతం అనుభవించాలనుకుంటే వెంటనే చేస్తాయి, లేదంటే ఇతర జంతువులు ఎదుర్కొంటే వారితో పోరాడతాయి. ఇవి సహజంగా కలిగి ఉంటాయి జంతువులు కాబట్టి, మనకు అటువంటి పట్టుదల లేదంటే మనం కూడా జంతువులే అని ప్రభుపాదారు ఆ యొక్క ఉపన్యాసం తెలియజేశారు. మరి ప్రభుపాదారు తన యొక్క ప్రత్యక్ష జీవితంలో కూడా పట్టుదల ఏ విధంగా కలిగి ఉండాలని తన యొక్క జీవితంలోని ప్రత్యక్షంగా చూపించారు. 1965 కలకటాలోని ప్రభుపాదారు వెస్టర్న్ కంట్రీ వెళ్ళుకోవడం, అంటే అమెరికా వెళ్ళడం కోసం సుమతి మొరాజ్ దగ్గరికి వెళ్లి, నేను మీ యొక్క ఓడలో అమెరికా వెళ్ళాలనుకుంటున్నాను, దయచేసి నాకు అవకాశం కల్పించండి అని అడిగారు. అప్పుడు సుమతి మహారాజ్ చెప్పారు, మీరు చూస్తే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు దగ్గర ఉన్నారు, ఆ యొక్క అమెరికా వెళ్ళడం కోసం మీరు ఏ విధంగా నిర్ణయించుకున్నారు? అమెరికాలో మనలాంటి వాతావరణం కాదు, పూర్తిగా చలితో ఉంటుంది. అక్కడున్న వాతావరణంలో ప్రజలంతా కూడా పూర్తిగా దుర్మార్గులు, 4 రకాల భయంకర కృత్యాలు చేస్తూ ఉంటారు. మీరు ఆ ప్రాంతంలో ఉండలేరు, దయచేసి ఈ విషయాన్ని మీరు మర్చిపోయి ఆ కృష్ణ యొక్క బోధన మాకు చేయండి, మేము ఈ కృష్ణ చేతని ఆచరించుకుంటూ ఉంటామని చెప్పారు. ప్రభుపాదర్ లేదు, నాకు ఖచ్చితంగా ఆ యొక్క అమెరికా వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలి అని చెప్పారు. అప్పుడు సుమతి మహారాజ్ చెప్పారు, నేను మిమ్మల్ని నా తండ్రిగా చూస్తున్నాను, చూస్తూ చూస్తూ ఎవరైనా తండ్రిని అటువంటి భయానక ప్రదేశానికి పంపించడానికి ఆసక్తి చూపిస్తారా? నేను మీ కూతురు కాబట్టి నేను అర్థిస్తున్నాను, నన్ను ఆ విషయాన్ని మరి మీరు ఫోర్స్ చేయొద్దు అని చెప్పింది. ప్రభుపాదారు ఆ విషయం, ఆ మాట విని ఎట్లా సమాధానం చెప్పలేదు, అర్థం కాలేదు. కానీ ఏ విధంగానైనా అమెరికా వెళ్లి ఈ కృష్ణ చిత్తాన్ని ప్రచారం చేయాలని ఆసక్తి కలిగి ఉన్నారు. కొంచెంసేపు ఆలోచించారు, మళ్ళీ ఆలోచించి సుమతి మజాకి వెళ్లి అన్నారు, నువ్వు చెప్పావు నన్ను తండ్రిగా భావిస్తున్నానని, నువ్వు నా కూతురు అంటున్నావు, మరి తండ్రిగా చివరి కోరిక నాకు ఒకటి ఉంది, ఎందుకంటే నేను వృద్ధాప్యంలో ఉన్నాను, ఎప్పుడు మరణిస్తానో తెలియదు, కృష్ణ చిత్తాన్ని ప్రచారం చేయని తీవ్రమైన ఉత్సాహం కలిగి ఉన్నాను, నా గురువు ఒక మాట తీసుకుని, మరి నా చివరి కోరిక కూతురుగా తీర్చాల్సిన బాధ్యత నీకు ఉంది కదా, అందువల్ల నువ్వు నాకు పర్మిషన్ ఇచ్చినట్టయితే నేను వెళ్తాను. అప్పుడు ఈ సుమతి మధ్య ఆ మాటకి ఎట్లా తిరిగి సమాధానం చెప్పాలో అర్థం కాబోయింది. వెంటనే తన యొక్క ఆ యొక్క అసిస్టెంట్ పిలిచింది, సెక్రటరీని పిలిచింది, ఇతనికి మనకు ఓడలో జలదూతలోని అమెరికా వెళ్ళడానికి అవకాశం కల్పించండి అని చెప్పి పాస్పోర్ట్ అంతా రెడీ చేసింది. నెక్స్ట్ డే మార్నింగే ప్రభుపాదారు వెస్టర్న్ కంట్రీ వెళ్ళడం జరిగింది. పాశ్చాత్య దేశంలో కృష్ణ చిత్తాన్ని ప్రచారం చేసి అద్భుతంగా కృష్ణ భక్తులు తయారు చేయగలిగారు. అంటే ఈ సన్నివేశం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రభుపాదారు కృష్ణ చిత్తాన్ని ఎట్లనే ప్రచారం చేయాలని, గురువు యొక్క ఆజ్ఞ ఏకొసాన కూడా నిర్లక్ష్యం చేయకూడదని తీవ్రమైన పద్ధతులు కలిగి ఉన్నాయనే విషయాన్ని ఇక్కడ తెలుస్తుంది. ఇది కాకుండా ప్రత్యక్షంగా మన యొక్క రీసెంట్ గా అమెరికాలో జరిగిన ఒక సందర్భం మీకు ఇంకోటి ఉదాహరణ ఉంది. అదేంటంటే అబ్రహాం లింకన్, ఎంతమంది విన్నారు అబ్రహాం లింకన్ పేరు? ఎస్, వెరీ నైస్. అబ్రహాం లింకన్ అనే వ్యక్తి తన జీవితంలో పట్టుదలని ఏ విధంగా కలిగి ఉండాలని ప్రత్యక్షంగా నిరూపించి చూపించాడు. ఇది ఎందుకు మీరు చెప్తున్నానంటే, మానవ జీవితం అనేది ఎంతో గొప్పది, విలువైంది. మనిషిగా మన యొక్క ధర్మాలని, విలువల్ని మనం ఖచ్చితంగా అనుసరించాలి. ఆ విలువల్ని, ధర్మాలను ఆచరించడానికి పట్టుదల ఒకటి. అది ప్రత్యక్షంగా ఏ విధంగా చూపించాడండి అబ్రహాం లింకన్ జీవితంలో మీకు ఉదాహరణ చెప్తాను. అబ్రహాం లింకన్ చిన్నప్పటి నుంచి కూడా విద్యాభ్యాసాన్ని తన యొక్క పూర్వీకులతో చేసినప్పుడు కూడా ఇంట్లో లైట్లు లేనప్పుడు వీధి దీపాల దగ్గర కూర్చొని చదువుకున్నాడు. ఆ విధంగా ఉన్నతమైన డిగ్రీని పూర్తి చేశాడు. అప్పటికాలం డిగ్రీ అంటే చాలా పెద్ద, ఇప్పుడంటే చాలా పేజీలు వచ్చాయి అనుకోండి. అది పూర్తయిన తర్వాత తన సహచరులు మిగతా వాళ్ళని కలిపి కేర్ తీసుకుని తన దేశంలో అంటే అమెరికా దేశంలోనే ఒక నాయకుడిగా నిలబడి ఈ యొక్క రాజకీయ పార్టీలో అభివృద్ధి చెందాలని, సమాజంలో ఉన్న వ్యక్తులందరూ కూడా మంచి మార్గం నడిపించాలని తీవ్ర ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే ఇతని యొక్క ప్రయత్నానికి ఇతర అపోజిషన్ పార్టీ వాళ్ళందరూ కూడా ఇతను ఏదైనా సంబంధించాల ఉద్దేశంతో అతన్ని సంప్రదించడం కోసం ప్రయత్నం కలిగారు. అబ్రహం లింకన్ వారిని తప్పించుకుని ఒక కొండ గుహలో దాక్కుంటాడు. ఆ రోజు రాత్రి అంతా కూడా కొండ గుహలో ఉంటాడు. అయితే వచ్చిన వాళ్ళని కూడా వెతికి వెతికి అతను లేడని వెళ్ళిపోతాడు. అయితే ముఖ్యమైన సన్నివేశం అంతా ఇక్కడే ఉంది. ఆ కొండ గుహలో ఉన్న ఈ యొక్క అబ్రహం లింకన్ ఆకలితో నిద్ర రాక ఈ విధంగా జీవితం అయిందే అని ఎంతో బాధపడుతూ తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఆ కొండ గుహలో కొంచెం కొంచెంగా వెలుతురు ఉంది. ఆ వెలుతురులో ఒక సారీడు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి గూడు కట్టడం కోసం ప్రయత్నం చేస్తుంది. అది ఇక్కడ నుంచి ఒక్కటిగా ఎగిరి దాన్ని పట్టుకుంటుంది, మళ్ళా జారి కింద పడిపోతుంది, మళ్ళా ఇక్కడికి వచ్చి మొక్క ఒక్క ఉదిగాడికి వెళ్ళి మళ్ళా పట్టుకుంటుంది, మళ్ళా జారిపోతుంది. ఈ విధంగా అది రాత్రి 9 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు ప్రయత్నం చేస్తూనే ఉంది, చేస్తూనే ఉంది, చేస్తూనే ఉంది. కానీ ఒక్క క్షణం కూడా తన యొక్క ప్రయత్నాన్ని విరమించుకోలేదు. చివరికి 4 గంటలు దాటిన తర్వాత అది రెండో దాని పట్టుకుంది. ఎప్పుడైతే దాని ఎండ్ అనుకుందో అక్కడ నుంచి టకటకటకరగా కొన్ని సెకండ్లోనే మొత్తం గూడంతా అలేసింది. అప్పుడు ఆ యొక్క ప్రదేశానికి వెళ్లి విశ్రాంతి తీసుకుంది. అబ్రహం లింకన్ చాలా ఆశ్చర్యపోయాడు. అరే ఇది రాత్రంతా కొంచెం కూడా నిద్రపోకుండా గూడు కట్టడం కోసం ఇంత తీవ్ర ప్రయత్నం చేసింది. ఇంత చిన్న జీవైన జీవికే ఎంత పట్టుదలుంటే దీనికన్నా ఎన్నో రెట్లు 100 రెట్లు పైన నేను ఎంతో అభివృద్ధి చెందాను. నాకు మంచి తెలివితేటలు ఉన్నాయి, ఎన్నో రకాలుగా నైపుణ్యం కలిగి ఉన్నాను, సమాజాన్ని మంచి మార్గం నడిపించాలని గొప్ప ఆసక్తి ఉంది. ఇటువంటి నాకు ఇటువంటి పట్టుదల లేదే, కేవలం చనిపోతానే భయం కోసం నేను వచ్చి ఇక్కడ కూర్చున్నానే అని చాలా విచారిస్తాడు. వెంటనే ఆ గుహలను బయటకొచ్చి చనిపోతే దేశం కొంచెం చనిపోయాను, బతికితే దేశంలో ఉన్న సమాజంలో వ్యక్తులందరూ కూడా మంచి మార్గం నడిపిస్తానని పట్టుదలతో మొదకొచ్చి తను ఎవరితో తన సహచరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ప్రోత్సహించి వాళ్ళందరూ కూడా తయారు తీసుకుని ఆ యొక్క రాజకీయ పార్టీ ఒకటి ఏర్పాటు చేసి కొద్ది రోజుల్లోనే అతడు అమెరికన్ ప్రెసిడెంట్గా నియమించబడతాడు. ఇప్పటికి కూడా అమెరికన్ ప్రెసిడెంట్ తన డాలర్స్ మీద అబ్రహం లింకన్ యొక్క ఫోటో వేస్తుంది. తన డైరీలోని రాసిన విషయాలు ఏంటంటే మనిషి పట్టుదల కలిగి ఉన్నప్పుడు విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తాడనేసి ఇక్కడ తెలియజేస్తున్నమాట. అదేవిధంగా భక్తి సేవ ఆచరిస్తున్న మనం కృష్ణ యొక్క భక్తి సేవ చేయడానికి కోసం అంతే పట్టుదల కలిగి ఉండాలి అనేది ఇక్కడ మనం నేర్చుకోవచ్చున్నమాట. ఇంకా ప్రహ్లాద్ మహారాజు దయా జాలి కరుణ ఇంద్రియ నిగమం కలిగి ఉన్నాడు. అది ఏ విధంగా చూపిస్తాడంటే తన యొక్క తండ్రికి ఈ యొక్క కుటుంబ సంసార జీవితంలో చిక్కుని భగవంతుని మర్చిపోయి నీ జీవితాన్ని వృధా చేసుకుంటున్నావని దయతోని జాలితోని కరుణతోని తన తండ్రికి బోధన చేస్తున్నాడు. ఓ తండ్రి, నీ జీవితం అంతా వృధా పరుచుకుంటూ ఉన్నావు, సంసార సాగరం దాటి విష్ణు సేవతో ముక్తి కావాలని పడేవాడే నిజమైన మనిషి, అదే జీవిత ముఖ్య గమ్యం అని తన తండ్రి చెప్పాడు. అయితే సాధారణంగా మూర్ఖులకి నీ సూత్రాలు చెప్తే వాళ్ళకి ఎవరో తీసుకోవాలి కదా కోపం వస్తుంది. మనకు కూడా కొన్ని సందర్భాల్లో ఏమండి భగవద్గీత తీసుకొని సారంటే మా తెలుసులే మాది మా ఇంట్లో ఉంది అని తిరిగి వాళ్ళు మన మీద కోపంగా చెబుతుంటారు. కానీ అవునా భగవద్గీత ఎంత గొప్పదా అనే విషయాన్ని ఎవరు కూడా ఆసక్తి చూపించరు. ఎందుకంటే వాళ్ళు నాస్తిక స్వభావం కలిగి ఉన్నారు కాబట్టి. హిరణ్యకశిపుడు కూడా అదే భావన కలిగి ఉన్నాడు కాబట్టి ప్రహ్లాదం నుంచి వచ్చిన సూచన చూసుకుని అతడికి కోపం వచ్చింది. సహించలేకుండా ఉన్నాడు అతడు హిరణ్య యొక్క తన కుమారుణ్ణి వెంటనే చంపండి అంటూ ఆదేశం పెట్టాడు. అక్కడ ప్రభుపాద గారు శ్రీమద్భాగవతం 7వ స్కందం 5:30 ఏమి చేశారంటే ఎవరైతే ఇంద్రియతృప్తి కొరకు జీవితాన్ని కొనసాగాలని నిర్ణయించుకుంటారో అటువంటి వారికి స్వప్రయత్నం వల్ల గాని పరుల ప్రబోధం వల్ల గాని పరస్పర సమావేశాలు గాని కృష్ణ చైతన్యం లభించే అవకాశం లేదు అని ప్రభుపాద చెప్తా ఉన్నారు. మరి హిరణ్యకశిపుడు నిర్ణయించుకున్నాడు తన యొక్క జీవితాన్ని కూడా ఇంద్రియతృప్తి గారి కోసం నిర్మించుకోవాలని. హిరణ్య అంటే బంగారం, కశిపు అంటే మెత్తని కుషం పరుపు. మరి ఇంద్రియ భోగము ఒక భజనము. మరి సమాజంలో ప్రజలందరూ కూడా బంగారం పట్ల బాగా ఆసక్తి కలిగి ఉన్నారు, మరి కామ జీవితం కూడా ఆసక్తి కలిగి ఉన్నారు. మరి అటువంటి వాళ్ళు ఏ విధంగా భగవంతునికి భక్తి సేవ తీసుకుంటారు? మరి అదే లక్ష్యాన్ని హిరణ్యకశిపుడు కలిగి ఉన్నాడు కాబట్టి ఆ యొక్క ప్రసాదం పట్ల అతడు ఎంతో కోపోతురయ్యాడు. మరి ప్రభువా చెప్తున్నారు, ఎవరైతే అటువంటి భావన కలిగి ఉంటారో అటువంటి వారు నిగ్రహం లేని ఇంద్రియాల వలన వాళ్ళు అజ్ఞాన అంధకారంలో పడిపోతారు అని ప్రభువా గారు భాష వివరిస్తున్నారు. అజ్ఞాన అంటే జంతు జీవితంలోకి వెళ్తా ఉన్నాం, ఎందుకంటే జంతువులు జ్ఞానం అనేది ఉండదు, పూర్తిగా అజ్ఞానంలో ఉంటాయి. అందులో ఎవరైతే నాశస్వభావం కలిగి ఉంటారో వాళ్ళందరూ మరుజనంలో జంతువులుగా జన్మిస్తారని పరోపాదాలు అక్కడ భాషలు వివరిస్తున్నారు. అటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఏమవుతారు, జంతుదేహాలు తీసుకుని ఆహార నిద్ర భయమాదాలు తీసుకుంటూ అదే విధంగానే వాళ్ళు జీవితాలు వెలబరుస్తూ ఉంటారని ఇక్కడ తెలుసుకోవచ్చు అన్నమాట. మరి మానవ జీవితం ఎంతో విలువైంది, దాన్ని సక్రమంగా ఉపయోగించుకో అని ప్రహ్లాద్ మహారాజు ఎదురు కష్టపడి వివరిస్తా ఉన్నాడు. ఏ విధంగా అంటే శాండిల్వుడ్ అంటే గంధం చెక్క అనేది ఎంతో విలువైంది. మరి ఆ గంధం చెక్కను మనం సక్రమంగా దాన్ని నూరి భగవంతుకి అర్పణ కోసమో లేదంటే మన యొక్క శరీరానికి చల్లదనం ఇవ్వడం కోసమో మనం వాడుకోవచ్చు. కానీ అటువంటి గంధం చెక్కని ఎవరైనా పొయ్యిలో పెట్టుకున్నాడు అనుకోండి, వాడిని చూసి మనం ఆనందపడదామా లేకపోతే మూర్ఖుడు అనుకుంటామా? ఖచ్చితంగా మూర్ఖుడు అనుకుంటాం, ఎందుకంటే గంధం చెక్క విలువ తెలియని వాడు కాబట్టి. అదేవిధంగా మానవ జన్మ అనేది గొప్ప విలువైంది, అద్భుతమైన అవకాశాన్ని పొందాం కాబట్టి అటువంటి మానవ జన్మను ఉపయోగించకుండా ఇంద్రియతృప్తి కార్యక్రమం కోసం ఎవరైతే నివేదిస్తాడో అదే విధమైన సమాధానం తీసుకోవాలని ప్రభుపాదం అక్కడ భాష్యం వివరిస్తున్నారు. అందువల్ల ప్రసాదరాజు హిరణ్యకశిపుడికి అదే విధంగా ఈ యొక్క వివరణ చెప్పాడు. ప్రభుపాదం ఇక శ్రీకృష్ణ భగవద్గీతలో కూడా కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, భోగేశ్వర ప్రసక్తానాం తయాపక్కు చేత వ్యవసాయాత్మక బుద్ధి సమాధవు నవేది అంటుంది. అంటే ఎవరైతే భోగాల పట్ల విపరీతమైన ఆసక్తి కలిగి ఉంటాడో లేదా భోగాలు పొందాలని తీవ్ర ప్రయాసపడుతూ ఉంటాడో, అది అర్థం ఏంటంటే ధనాన్ని బాగా కలిగి ఉన్నవాడు ఆ ధనాన్ని పొందడం కోసం తీవ్ర ప్రయాసం కలిగేవాడు, ఇద్దరు కూడా భగవంతుని భక్తికి సేవ చేయరు అని కృష్ణ స్వయంగా చెప్తా ఉన్నాడు. మరి హిరణ్యకృష్ణుడు అదే భావన కలిగి ఉన్నాడు కాబట్టి భగవంతు యొక్క నేతృత్వాన్ని అంగీకరించకుండా అతడు ప్రసాద మహారాజుని నిందిస్తున్నాడు, చంపడం కోసం అతడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి ప్రసాద మహారాజు కూడా ఇంత తన యొక్క గొప్పకొండాలు ఇంకోటి ఏంటంటే గర్వం లేకుండా ఉన్నాడు, అదే సమాజంలోని సదాచారం కలిగి ఉన్నాడు. సదాచారం అంటే ఎటికెట్, వైష్ణవ ఎటికెట్, వైష్ణవ సదాచారాన్ని ఏ విధంగా కలిగి ఉన్నాడని ఇక్కడ వివరిస్తుంది. మరి గర్వం లేకుండా ఏ విధంగా ఉన్నాడని చూసినట్టయితే ప్రసాద మహారాజు 24 గంటలు కృష్ణుని చూస్తున్నాడు ప్రతి చోట. అతను చూడని ప్రదేశం అంటూ లేదు, ప్రతి చోట కూడా కృష్ణుడే చూస్తున్నాడు. మనకు ఎవరైనా కూడా ఒకరోజు ఆరోగ్య సంబంధం తీవ్రంగా చేస్తే ఏదో కొంచెం కృష్ణుని లీలలు ధ్యానంలోకి వచ్చినా లేదా కళ్ళ వెంట కొద్దిగా నీరు నారా లేదా శరీరం కొద్దిగా పులకించినా ఇమీడియట్ గా మనం అనుకుంటాం నేను చాలా గొప్ప భక్తుని, అసలు ఈ ప్రపంచంలో నాకన్నా గొప్ప భక్తులు లేనే లేరు అని కన్ఫర్మ్ చేసుకుంటాం. మరి ప్రహ్లాద్ మహారాజు స్వయంగా ప్రతి చోట భగవంతుని దర్శిస్తున్నాడు. మరి ఏకొసారి కూడా కృష్ణే స్వయంగా దర్శిస్తున్నాను అని నేను మా గొప్ప భక్తులని ఏకొసారి కూడా అనుకోలేదు, అతడు నిగర్వి అని గర్వం లేకుండా ఎంతో వినయం కలిగి ఉన్నాడు అని ఇక్కడ ప్రభుపాదం భాష్యం చేస్తున్నాడు. మరి ఏ విధంగా చూడగలిగాడంటే ప్రేమాంజన చరిత్ర భక్తి విలోచనైనా, అంటే ప్రేమతో ప్రేమ అనే కళ్ళకు కాటుకు పెట్టుకుని భగవంతుని దర్శిస్తున్నాడు కాబట్టి అతడు భగవంతుని ప్రతి చోట చూస్తున్నాడు. మొన్న క్లాస్ లో కూడా సత్యగోవిన్న ప్రభు గారు వివరించారు, భక్తులు భగవద్భక్తులు ప్రేమ అనే కాటుకుని కళ్ళకు రాసుకుని భగవంతుని దర్శిస్తారు. మరి ఎవరైతే ఇంద్రియ భక్తి కలిగి ఉంటారో అంటే కామజీవితం అనిపించనుకుంటారో వారు కామము అనే కాటుకుని కళ్ళకు పెట్టుకుని భగవంతు చూడలేకుండా అంధకారంలో పడిపోతూ ఉంటారు అని సత్యగోవిన్న ప్రభు వివరించారు. అందువల్ల ఇక్కడ సన్యాసం ఏంటంటే క్వాలిఫికేషన్ ఏంటంటే ఆ యొక్క అర్హత ఏంటంటే భగవంతుని ప్రేమతో మనం గెలుచుకోవచ్చు, ప్రేమపూర్వకమైన భక్తి ఎప్పుడైతే కలిగి ఉంటామో మనం భగవంతుని ప్రతి చోట చూడగలుగుతామని ఇక్కడ మనం అవగాహన చేసుకోవాలి. అయితే అదేవిధంగా ఆ ప్రేమ భక్తిని తెలుసుకోవాలంటే లేదా పెంపొందించుకోవాలంటే కేవలం కృష్ణుని యొక్క భక్తుల దగ్గర నుంచే అది లభిస్తుంది కానీ మరెవరి దగ్గర నుంచి లాభం లేదు అని చెప్తుంది. కేవలం డివోటీస్ నాట్ లైక్ ప్రొఫెషనల్స్, ప్రొఫెషనల్స్ అంటే ఆ యొక్క విభాగంలోని బాగా నైపుణ్యం కల వ్యక్తులు. అంటే కొంతమంది ఉపన్యాసం అద్భుతంగా ఇస్తూ ఉంటారు, లైక్ ఉత్తరప్రదేశ్ లో చూస్తున్నట్టయితే బృందావన్ లేదంటే ఇతర రాష్ట్రాల్లో ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి. కొంతమంది భక్తులు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఈ యొక్క కృష్ణ తత్వాల గురించి ఎంతో అద్భుతంగా ఉపాసన ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఉపన్యాసం ఇస్తుంటే వచ్చిన పెద్దంతా కూడా కళ్ళ వంటి నీరు కారుస్తూ ఉంటారు, ఆడవాళ్ళు చెంగులు కొప్పుంటారు, మగవాళ్ళైతే గట్టి పిల్లలు చూసుకుంటూ ఉంటారు, వాళ్ళు తీవ్రమైన ఇమ్మర్స్ అయితే ఉంటారు. కానీ ఉపన్యాసం పూర్తయిన తర్వాత వాళ్ళు ఒక్కసారి కూడా భగవంతుడి భక్తి రాశారు కదా, వాళ్ళు యథాతథిగా వాళ్ళ పని మామూలే, వాళ్ళ పని మామూలే. ఎవరైతే ఉపన్యాసం ఇచ్చాడో వాడు కూడా వాడి పని మామూలే. ఆ విధంగా వాళ్ళు ఉపన్యాసం ఇవ్వడంలో గొప్ప నేర్పు కలిగి ఉంటారు, కానీ వాళ్ళు భగవంతుని భక్తి ఇవ్వలేరు అని ప్రభుపాదం చెప్తా ఉన్నారు. కానీ ఎవరైతే కృష్ణునికి భక్తి చేస్తాడో అటువంటి వాడు మాత్రమే భగవంతుని భక్తిని ఇవ్వగలుగుతాడు. మరి ప్రహ్లాద మహారాజు విషయంలో ఏ విధంగా జరిగిందంటే, నారద మహాముని నుంచి అతను భక్తి సేవను తీసుకున్నాడు. నారదుడు ఏమైనా సామాన్య భక్తుడు కాదు, అతను మహావిష్ణువు యొక్క సంపూర్ణ భక్తుడు, మహాజనులు ఒకడు. మరి అటువంటి మహాజను నుంచి ఈ యొక్క భక్తిని స్వీకరించాడు కాబట్టి ప్రహ్లాద మహారాజు కూడా మహాజనుడు అయ్యాడు. అదేవిధంగా ప్రహ్లాదుడు తన యొక్క వైష్ణవ సంప్రదాయాన్ని, ఎడ్యుకేషన్ ఎంతో చక్కగా పరిపాలిస్తున్నాడు, చేస్తూ ఉన్నాడు. ఏ విధంగా అంటే, ప్రహ్లాదుడు తనకన్నా చిన్నవారితో, తక్కువగా ఉన్న వారితోని ఏ విధంగా ఉంటే తండ్రిగా ప్రవర్తిస్తున్నాడు, రక్షకుడుగా సంరక్షకుడుగా ప్రవర్తిస్తున్నాడు. మరి అదేవిధంగా తన తోటి వారితోని, తన సమాన స్థాయి కలిగిన వ్యక్తులతో ఏ విధంగా ఉన్నాడంటే అన్నదమ్ములతో భావంతో, స్నేహభావం కలిగి ఉన్నాడు. మరి తనకన్నా పెద్దవారితో ఏ విధంగా ఉన్నాడంటే అతనికి సేవ చేస్తూ ఉన్నాడు. ఆ పెద్దవారిని ఏ విధంగా చూస్తాడంటే దేవదేవుని శ్రీకృష్ణ భగవానికి ఎంత గౌరవిస్తున్నాడో అంతే గౌరవాన్ని తనకన్నా పెద్దవారికి ఇస్తూ వారి సేవ చేస్తున్నాడు, వారి సూచన తీసుకుంటున్నాడు. ఈ విధంగా ప్రహ్లాద మహారాజు తన యొక్క వైష్ణవ సాంప్రదాయ ఆచారాన్ని సక్రమంగా చేస్తున్నాడు కాబట్టి, ఆ యొక్క దివి గుణాలు కలిగి ఉన్నాడు కాబట్టి భగవంతుని దగ్గర నుంచి ఆ యొక్క మెరిసిని పొందగలిగాడు అనమాట. ఇక ప్రహ్లాద్ మహారాజు కృష్ణుడు పట్ల సంపూర్ణ శరణాగతి భావం కలిగి ఉన్నాడు. మరి ఆ శరణాగతి ఎట్లా ఉన్నదన్నది ఇక సన్నివేశం ఏంటంటే, ఆ యొక్క తండ్రి హిరణ్యకశిపుడు ప్రహ్లాద్ మహారాజు అడుగుతున్నాడు, సరే విష్ణు గురించి నువ్వు అంతగా చెప్తున్నావు కదా, ఎక్కడ విష్ణు చెప్పు అని చెప్పాడు. అప్పుడు ఉదయం కూడా లీలబ్రహ్మ చెప్పారు, ఇది పోతన భాగవతంలో వచ్చిన శ్లోకం, ఎవరైనా అది చెప్పగలుగుతారు ఆ శ్లోకాన్ని, ఎవరో కొంత గొప్ప కవులు ఎవరు ఉంటే చెప్పచ్చు. ఇందు గలడదండి నేను, ఎవరు చెప్పగలరు అది? కాశి గారు చెప్పండి, వెళ్ళదు. ఓకే ఓకే. ఇందు గలడు అందు లేడని సందేహం వాళ్ళు చక్రి సర్వోపకతండు, ఎందెందు వెతికిన అందేయగలడు దానవాగ్రీశ్వర అని పోతన మహారాజ్ పోతన భాగవతం నుంచి వివరిస్తుంది. అందరు చక్రి సర్వోపగతండు, ప్రతి చోట ఉన్నాడు. ఇందున్నాడు అందులేడని సందేహం లేదు, ఇక్కడున్నాడు అక్కడ లేదు, ప్రతి చోట ఉన్నాడు. అందువల్ల అటువంటి భగవంతుని నువ్వు ఎక్కడైనా చూసుకోవచ్చు అని చెప్పి హిరణ్యకశిపుడితోని ప్రహ్లాద మహారాజు చెప్పాడు. అప్పుడు ప్రహ్లాద మహారాజు చెప్పిన ఆ యొక్క వాక్కి హిరణ్యకశిపుడు కోపంతో, అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అన్నాడు. అయితే ఉన్నాడని చెప్పాడు. హిరణ్యకశిపుడు ఏం సామాన్య వ్యక్తి కాదు, అతను 32 అడుగు హైట్ ఉన్నాడు. మన యొక్క ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు 8 అడుగులు ఉన్నాడు, త్రేతాయుగంలో రాముడు 14 అడుగులు ఉన్నాడు. మరి కొత్త యుగంలో మనుషులు ఎంత పడుకున్నారంటే 32 అడుగుల హైట్. మరి 32 అడుగుల హైట్ ఉన్న వ్యక్తి ఎంత పెద్దగా ఉంటాడో ఊహించండి. ఇది ఎంత? కేవలం 25 అడుగులే, దీని మళ్ళీ ఇంకా 7 అడుగులు కలుపుకోండి. అంటే అంత హైట్ ఉన్న హిరణ్యకశిపుడు ఎంత శరీరం కలిగి ఉంటాడు, ఎంత శక్తి కలిగి ఉంటాడు. మరి అటువంటి ఆ హిరణ్యకశిపుడు ఒకే ఒక గుర్తుతో పిల్లని బదులు చేశాడు. మరి 32 అడుగులు ఉన్న హిరణ్యకశిపుడికి ఉండే బిల్డింగ్ ఎంత పెద్ద ఉండాలి? మనం 6 అడుగులు ఉన్నాం, మనం 25 అడుగుల హైట్ బిల్డింగ్ కట్టుకున్నాం. మరి 32 అడుగులు ఉన్న హైట్ ఉన్న హిరణ్యకశిపుడు ఎంత హైట్ ఉన్న బిల్డింగ్ కట్టాలి? అంత హైట్ ఉన్న బిల్డింగ్కి ఎంత పెద్ద పిల్లలు ఉండాలి? మనకు ఉంది చిన్నపిల్ల ఇంతే. మరి అటువంటి ఎంత పెద్ద ఉన్న పిల్లల్ని జస్ట్ ఒకే గుర్తుని పడాలని మొదలు కొట్టాడు. మరి అంత శక్తివంతుడు హిరణ్యకశిపుడు. ఎప్పుడైతే ఆ యొక్క శరీరం పిల్లలు బద్దయిందో అందు నుంచి వెంటనే ఉద్భవించాడు నరసింహదేవ్కి. ఎప్పుడైతే నరసింహదేవ్ ఉద్భవించాడో ఆ యొక్క స్తంభం నుంచి అతను ఎంత పెద్దవాడు ఉన్నాడంటే బిల్డింగ్ అంతా దాటిపోయి ఆకాశాన్ని అంటిపెట్టి ఉన్నాడు ఆ హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు జూలు ఈ యొక్క మేఘాలన్నీ కూడా చెల్లాచెదురు చేసి పడేస్తుంది. నరసింహదేవుని యొక్క జూలు ఉంటుంది కదా, ఈ యొక్క సింహానికి ఉంటుంది జూలు, అది గాలికి అటు ఇటు తీస్తూ ఆ యొక్క మేఘాలన్నీ కూడా చెల్లాచెదురు చేస్తుంది. అంత పెద్దగా ఉన్న ఆ నరసింహదేవుని ప్రహ్లాద ఈ యొక్క ప్రహ్లాద చూసి ఆశ్చర్యంతో భగవంతుని నమస్కారం చేశాడు. హిరణ్యకశిపుడు, బలా నా కుమార, నువ్వు నా శత్రువు నా కళ్ళ మీద పెట్టావు, నాకెంతో మేలు చేశావు, ఇప్పుడు నా తండ్రి నుండి నువ్వు తెచ్చుకున్నావని చెప్పి ప్రహ్లాద మహారాజుకి కృతజ్ఞతలు చెప్పి హిరణ్యకశిపుడు ఆ యొక్క నరసింహదేవు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. దాని భాగవతం ఏమి వివరిస్తుందంటే, ఉదయం కూడా వివరించింది ఏంటంటే, పిల్లి ఎలకతో చెలగాటం అన్నట్టు. పిల్లి చాలా పెద్ద ఉంటుంది, ఎలకుంటే ఇంతే ఉంటుంది కదా, అంత పెద్ద పిల్లి చిన్న ఎలకని ఇటు అటు ఆడుకుంటూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క హిరణ్యకశిపుడు నరసింహదేవు ముందు అతని పాదాల వద్దకు ఉన్నాడు. అంటే హిరణ్యకశిపు అంత పెద్ద లెక్కేసుకోండి, హిరణ్యకశిపు అంత పెద్ద వ్యక్తి నరసింహదేవుని యొక్క మోకాలు కింద వరకు ఉన్నాడు, అంత పెద్దగా ఉన్నాడు. అయినప్పుడు కూడా హిరణ్యకశుడు ఉక్రోషంతో తన దగ్గర ఉన్న కత్తి డాల్తో ఆ హిరణ్యకశిపు ఆ యొక్క నరసింహదేవుని సంహరించడం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా వారిద్దరి మధ్య ఒక యుద్ధం అనేది జరుగుతుంది. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు నరసింహదేవ్ అతన్ని అటు ఇటు ఆడిస్తూ సాయంత్రం అయ్యే వరకు వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే హిరణ్యకశుడు ఏం కోరుకున్నాడు, నాకు పగలొద్దు రాత్రి వద్దు చావని చెప్పాడు. మరి ఎప్పుడు చావు నిర్ణయించాడు భగవంతుడు, సాయంకాల సమయం అసుర సంధ్య అప్పుడే వచ్చింది వేదాల నుంచి. అసుర అంటే రాక్షసులు నిద్రలేని సమయం. అందులో ఇక్కడ ఈ యొక్క హిరణ్యకశుడు కూడా రాక్షసుడు కాబట్టి ఆ అసుర సంహారం జరిగే సమయం కాబట్టి అసుర సంధ్యగా అది పేర్లోకి వచ్చింది. ఎప్పుడైతే ఆ సమయం ఏర్పడిందో అప్పుడు భగవంతుడు ఆ యొక్క హిరణ్యకశుడిని జస్ట్ చిన్న ఈగను పట్టుకున్నట్టు పట్టుకుని ఇట్లా తీసుకుని తన తొడ మీద వేసుకున్నాడు. వేసుకుని చుట్టుగా చూసి తనకు నకలాని, నకల అంటే గోల్డ్, అదేంటిది హిరణ్యకశుడు ఏం కోరుకున్నాడు, నాకు జీవించి ఉన్న జంతువుతో గాని లేదా మరణించి ఉన్న దాంతో గాని రెండు దానికి ఉండకూడదు. మరి గోల్డ్ ఏంటి, జీవించి ఉంటాయి అదేవిధంగా మరణించి కూడా ఉంటాయి. మనకు గోల్డ్ కట్ చేస్తాం మనకేం నొప్పి రాదు, ఒకవేళ జీవించి ఉంటే మనకు నొప్పి రావాలి, కానీ గోల్డ్ కట్ చేస్తే మనకు నొప్పి రాదు. అంటే ఇది జీవం ఉంది జీవం లేదు. అందువల్ల జీవం ఉండి జీవం లేని ఆ యొక్క నకము అంటే గోల్డ్ తోని హిరణ్యకశుడు హృదయాన్ని చీల్చివేసేశాడు. పూర్తిగా చీల్చివేసి ఆ యొక్క పేగలను కూడా మెల్ల వేసుకుని రక్తాన్ని తాగాడు అన్నమాట. అందువల్ల తవకర కమల వరే నఖాం అద్భుత సంగ అని ఇక జయదేవ గోస్వామి తన యొక్క వ్యాసాలు తన యొక్క వ్యాఖ్యానంలోని వివరిస్తున్నారు. ఆ విధంగా హిరణ్యకశుడు సంహారం అనేది పూర్తయిపోయింది. తర్వాత ఈ యొక్క ప్రభుపాద గారి భాషలు వివరిస్తానంటే, నాస్తికులు అనేవారు భగవంతుని ముచ్చు రూపంలో చూస్తారు కాని భగవంతుని ప్రత్యక్ష స్వరూపాన్ని ఎవరు చూడలేరు అని చెప్తారు. కానీ భగవంతుడు స్వరూపాన్ని ప్రత్యక్షంగా చూడగలిగారు కేవలం భక్తులే కాబట్టి ఆ దృశ్యాన్ని ప్రహ్లాద మహారాజు ఎంతో ఆనందంగా స్వీకరించగలిగాడు. తర్వాత ప్రహ్లాద మహారాజుకున్న ఇంకో గొప్ప గుణం ఏంటంటే, శాశ్వతమైన సత్యాన్ని తెలుసుకోవాలని అదేవిధంగా ఇతరులు తెలియజేయాలని తీవ్రమైన కోరిక ఆశ కలిగి ఉన్నాడు. మరి తండ్రి ఎప్పుడైతే సంహారం జరిగి పూర్తయిందో హిరణ్యకశిపుడు జరిగి చనిపోయిన తర్వాత ప్రహ్లాద మహారాజు నరసింహదేవుకి వెళ్లి ప్రణామం చేసి, ఓ దేవా నా తండ్రికి ముక్తిని ప్రసాదించు అని కోరుకున్నాడు. అప్పుడు నరసింహదేవు చెప్పాడు, నాయన నీ తండ్రి ఎప్పుడో ముక్తిని పడిచాడు, ఎందుకంటే నీ వంటి భక్తుల వల్ల నీ తరం ముందు 14 నీ తరం వెనక 14 మొత్తం 28 జనరేషన్స్ అందరూ కూడా ఆధ్యాత్మిక ప్రపంచం చేరుకునే విధంగా నేను నీకు వరం ఇచ్చేశాను. అందువల్ల నీ తండ్రికి ప్రత్యేకించి ముక్తి ఇవ్వాలని మనం కోరుకోవాల్సిన అవసరం లేదు, అతను ఇప్పుడు ముక్తిని పడిచాడు అని చెప్పారు. అయితే ప్రభుపాదాలు అక్కడ భాగంలో ఏమని వివరిస్తానంటే, ఎవరైతే ఇప్పుడు ఈ కలికాలంలోని కృష్ణ చైతన్యాన్ని ప్రహ్లాద మహారాజు ఎంత బాగా అద్భుతంగా ఆచరించాడో అంత బాగా కృష్ణ భక్త ఆచరించినట్లయితే ఆ భక్తునికి 100 తరాల ముందు 100 తరాల తర్వాత అంటే 200 తరాల భక్తులందరూ కూడా ఆద్యంత ప్రపంచాన్ని ప్రత్యేకంగా నేను పట్టుకెళ్తానని ప్రభుపాద ఉపన్యాసంలోని ఆ భాగవతంలోని వివరిస్తున్నారు. అందువల్ల కలికాలంలో భక్తి సేవ చేయడం అంత కష్టం, కానీ ఒకవేళ కానీ ఎవరైనా ప్రహ్లాద మహారాజు గొప్ప భక్తిని చేసినట్టయితే 200 తరాలు ఉన్నతగా చేరుకుంటాయి. అక్కడ ప్రభుపాద ఏమి వివరిస్తారంటే, సమాజ సేవ కోసం ప్రజలందరూ కూడా ఎంతెంతో తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది డబ్బులు ఇస్తారు, కొంతమంది భోజనం పెడతారు, కొంతమంది విద్యాలయం కట్టిస్తారు, కొంతమంది బావులు తవ్విస్తారు, ఇక్కడ రకరకాలు చేస్తుంటారు. మరి ఈ సేవలన్నీ ఉపయోగం ఉంది ఆ జీవుని భౌతికతో బంధించే విధంగా ఉన్నాయి. కానీ ఎవరైతే కృష్ణ చైతన్యం ఇచ్చి ఆ వ్యక్తిని కృష్ణ భక్తిగా మారుస్తాడో అది నిజమైన సమాజ సేవ అని ప్రభుపాదులు వివరిస్తారు. అందులో మనం ఆ కృష్ణ చైతన్య సమాజ సేవ కార్యక్రమం ఆచరిస్తున్నాం కాబట్టి మనం ప్రపరంగా ఈ కృష్ణ చైతన్యాన్ని సంపూర్ణంగా స్వీకరించి దాన్ని ఇతరులు పంచడం కోసం మనం స్వీకరించి చేయాలి అని ప్రభుపాదులు అక్కడ చర్చిస్తున్నారన్నమాట. ఆ విధంగా ప్రహ్లాద మహారాజు ఇక నరసింహదేవు నుంచి వరం పొందిన తర్వాత ఇంకేమైనా వరం కావాలో కోరుకోవాలని అడిగినప్పుడు ప్రహ్లాద మహారాజు చెప్పాడు, నేను ఈ జగత్తులో ఈ విశ్వంలో ఏ జీవి అంటే ఎవరు కూడా ఉండకూడదు, మొత్తం క్లీన్, అందరూ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని చేరుకున్న తర్వాతే నేను నీ ధర్మానికి వస్తాను అందరూ రాను అని చెప్పాడు. అది ఏ విధంగా అంటే ఎందుకసం అంటే ఈ కృష్ణుడి తత్వాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసి వాళ్ళందరూ కూడా భగవత్ చైతన్యవంతంగా తయారు చేయాలని మార్చాలని తీవ్రమైన తపన కోరిక కలిగి ఉన్నాడు కాబట్టి ఆ భావాన్ని వ్యక్తం చేస్తూ నరసింహదేవునికి ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే నరసింహదేవు ఆ యొక్క కోరిక విన్నాడో చాలా సంతృప్తి చెంది హిరణ్యకశిపుడిని ఆయన యొక్క ప్రహ్లాద మహారాజుని ఆలయం చేసుకుని తన యొక్క వామహస్తంతో ప్రహ్లాద మహారాజు యొక్క శిరస్సు మీద ఆశీర్వాదం చేశాడు. తదాస్తు నీకెంతకాలం ఈ యొక్క విశ్వంలో ఉండి ఉండాలనుకుంటావు అంతకాలం ఉండు, చివరికి నా ధామాన్ని నిజంగా రావచ్చు అని చెప్పి అతనికి వరాన్నిచ్చాడు. అందువల్ల ఆ యొక్క ప్రహ్లాద మహారాజు ఇప్పటికి కూడా తన యొక్క జన్మజన్మలుగా మారుకుంటూ మారుకుంటూ రీసెంట్ గా రాఘవేంద్ర స్వామి ఎంతమంది తెలుసు మనకి ఇక్కడుంది మంత్రాలయ రాఘవేంద్ర స్వామి, మంత్రాలయ రాఘవేంద్ర స్వామి ఈ నటిని బట్టి ప్రహ్లాద మహారాజు, ప్రహ్లాద మహారాజే మంత్రాలయ రాఘవేంద్ర స్వామిగా అవతరించి ఈ యొక్క దీనజనందను కూడా కృష్ణ చేతను తీసుకునే విధంగా తయారు చేస్తూ ఉన్నారు అన్నమాట. ఈ విధంగా ప్రహ్లాద మహారాజు ప్రతి యుగానికి అతను వస్తూ ఉన్నాడు, ఎంతో మంది కృష్ణ వ్యక్తులుగా తయారు చేస్తూ ఉన్నాడు. మరి తన ఏకోసాన్ని కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకోవాలని ఎంతో తీవ్ర ప్రయాస కలిగి ఉన్నాడు. ఇక్కడ చైతన్య మహాప్రభు చైతన్య లీలామతిలోని ఏమని వివరిస్తారంటే సనాతన కోసం కూడా అదే భావంతో ఈ కృష్ణ చైతన్య తత్వాన్ని ఇతరులు ప్రచారం చేయాలి అని తెలియజేయడం కోసం సనాతన కోసమే మహాప్రభు దగ్గరికి వచ్చి అతను ప్రణామం చేసి, ఓ మహాప్రభు నన్ను ఈ లోకంలో ప్రజలందరూ కూడా గొప్ప పండితుడివి, గొప్ప తత్వవేత్తవి, గొప్ప ధనవంతుడివి, ఎంతో నైపుణ్యం కలవాడివి అని అందరూ కీర్తిస్తున్నారు. నేను అజ్ఞానంలోని వారందరూ చెప్పి నిజమే అనుకుని మూర్ఖంగా నేను వాళ్ళని అనుసరిస్తున్నాను, కానీ ఎప్పుడైతే నీ బోధనలు విన్నానో అప్పుడు నాకు అర్థమైంది నా యొక్క స్థితి. దయచేసి నాకు ఆ పరిపూర్ణమైన కృష్ణ తత్వాన్ని అవగాహన చేసిన విధంగా నాకు అవకాశం కల్పించు. కీ ఆమె అంటే నేనెవరు, భగవంతుడు ఎవరు, ఆయనకి నాకు కలిగిన సంబంధం ఏంటి, ఆ విషయాలు నాకు తెలియజేయి అని ఎంతో వినయంగా విధేయతగా చైతన్య మహాప్రభుకి ఆయన ఉపసరించి ప్రణామం చేసి అడుక్కుంటా ఉన్నాడు. అంటే కృష్ణ యొక్క భక్తి సేవని పొందాలనుకున్న వ్యక్తి ఆధ్యాత్మికుడును గాని భగవంతుని గాని అదే భావంతో మనం ప్రార్థించాలి, అప్పుడే మనం ఆ యొక్క లక్షణాన్ని మనం పొందగలుగుతామని తెలుసుకోవచ్చు. మరి ప్రహ్లాద మహారాజు ఇంత దివ్యమైన లక్షణాలు కలిగి ఉండి ఇవన్నీ ప్రత్యక్షంగా అతను ప్రదర్శించి చూపించాడు కాబట్టి ఇటువంటి లక్షణాన్ని భక్తులుగా మనందరూ కూడా అదే విధంగా ఆచరించాలి, అదే విధంగా ప్రదర్శించాలని ఇక్కడ మనం అవగాహన చేసుకోవాలి. మరి మహాజనులు కూడా సూచనలు మనం అనుసరించాలి, కానీ వారు ఏ విధంగా చేశారో వారి యొక్క అనుకరణ అంటే వాళ్ళు ఏం చేశారో మనం ఆ విధంగా చేయకూడదు, వారు ఇచ్చిన సూచన మనం తీసుకోవాలి. అనుకరణ అనుసరణ, అనుసరణ అంటే వారు చేసిన పనులు మనం చేయడం, అనుకరణ అంటే చేసిన పని చేయడం, అనుసరణ అంటే వారి ఇచ్చిన సూచన మనం ఫాలో కావడం. అందుకే ప్రహ్లాద మహారాజుని ఎంతో గొప్పగా భగవంతు నామం జపం చేస్తున్నాడు కాబట్టి అతను పొయ్యిలో వేసినా కూడా అతను మనలేదు, లేదంటే నీళ్ళలో వేసినా అతను మునిగిపోలేదు, లేదా కొండ మీద వేసినా కూడా అతను కిందపడి దెబ్బలు తగ్గలేదు. అందులో నేను కూడా ప్రతిరోజు భగవన్నామం జపం చేస్తున్నాను, భాగవతం వింటున్నాను, భక్తుల సాంగత్యంలో ఉన్నాను, భగవత్ ప్రసాదం తీసుకుంటాను, నేను కూడా గొప్ప భక్తుడని మనం కూడా ఏమైనా పొరపాటు నేను పొయ్యిలో చేపెట్టినా చేయగలుగుతుంది, లేదంటే నీటిలో గింతన మునిగిపోతాం, సందేహం లేదు. అందులో ఎప్పుడు కూడా మనం అవన్నీ చేయకూడదు. మనం ఆచార్యులు మహాజనయను గత అంటే ఆచార్యులకు సందేశాలను మనం తీసుకుని వారిచ్చిన సూచన మనం అనుసరించాలి, కానీ వారిలా మనం ప్రవర్తించకూడదని ఇక్కడ మనం అవగాహన చేసుకోవాలి. అందులో ఈ యొక్క ప్రహ్లాద మహారాజు దివ్యమైన లక్షణాన్ని మనం ఎప్పుడైతే దాన్ని స్వీకరించగలుగుతామో, ఏ విధంగా స్వీకరించగలుగుతాం అంటే ఆ యొక్క కృష్ణుని యొక్క భక్తులకు సహచరుల నుంచి ఆ యొక్క దివ్యమైన నీళ్ళని, భగవంతుకు దివ్యమైన నీళ్ళని మనం వినడం ద్వారా శ్రవణ కీర్తన స్మరణ వందన అని ప్రహ్లాద మహారాజు చెప్పిన సూచనని శ్రవణం ప్రప్రదంగా శ్రవణమే భక్తి సేవకి ప్రాముఖ్యత చూపిస్తుంది. అందులో ఆ శ్రవణ కార్యక్రమం మనం ఎక్కువగా స్వీకరించినప్పుడు అదేవిధంగా భగవంతుకు దివ్యనామాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే దివ్య మంత్రాన్ని నిరంతరం మనం జపిస్తూ ఉండాలి. భాగవతాన్ని భగవద్గీతని మనం అధ్యయనం చేస్తూ ఉండాలి. అదేవిధంగా వైష్ణవుని ఇచ్చిన సందేశాన్ని లేదా ఆచార్యులు ఇచ్చిన సందేశాన్ని మనం వింటూ ఉండాలి, అంటే భాగవత కథను వింటూ ఉండాలి. ఈ విధంగా మనం శ్రవణం అనేది మనం ఎంత ఎక్కువ తీసుకుంటూ ఉంటామో అది మన హృదయాంతరాన్ని పవిత్రం చేసి భగవంతుని యొక్క భక్తి సేవలో స్థిరుడుగా ఉండే విధంగా మనం తయారు చేస్తుంది. అది ఈ నరసింహదేవుని యొక్క లేవల ఆవిర్భావచ్చు అనమాట. అందులో ఈ నరసింహదేవుని యొక్క భక్తి పవిత్ర భక్తిని ఎవరైతే ఆచరిస్తారో అటువంటి వాళ్ళు వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎటువంటి ఆటంకాలు ఎదుర్కోకుండా ఎంతో ఉత్సాహంగాన ఈ భక్తి సేవని ఆచరించగలుగుతారండి ఇక్కడ సన్నివేశం అనమాట. అందులో మనందరూ కూడా ప్రసాద మహారాజు ఏ విధంగా పట్టుదల కలిగి ఉండి ఈ దివ్య లక్షణాలు కలిగి ప్రదర్శించి భగవంతుని యొక్క భక్తి సేవను స్థిరంగా ఆచరించి కృష్ణ చైతన్యంలో శ్రీడే ఉన్నాడు, అదేవిధంగా మనం కూడా మన ప్రత్యక్ష జీవితంలో కూడా ఆచరించాలండి నా యొక్క విన్నపం. దీనిలో మీకేమైనా సందేహాలుంటే అడగచ్చు. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? నో డౌట్, ఆల్ క్లియర్. ఇంకొక చిన్న సన్నివేశం కూడా, అంటే నరసింహదేవం పట్ల అపారమైన భక్తి కలిగి ఉన్న ఒక అమ్మాయి జీవితం ప్రత్యక్షంగా చేస్తే, ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. అది మీకు జస్ట్ చెప్తాను, జస్ట్ 5 మినిట్స్ ఉంటుంది. ఆ అమ్మాయి పేరు ప్రమీల. అంటే ఆ ఊరు కొద్దిగా నాకు మర్చిపోయిన పేరు, ఇది జస్ట్ ఎప్పుడో ఒక లాంగ్ ఒక వయసు రోజు విన్నాను. అయితే ఆ అమ్మాయి కూడా ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా నరసింహదేవుని ఒక మంత్రాన్ని ఎప్పుడు కూడా జపిస్తూ ఉండేది. ఉగ్రం వీరం నరసింహని ఉదయం కూడా విందాలు కూడా నరసింహ లీలాపరం ప్రభు పాడిన పాట ఆమె ఇప్పుడు కూడా పాడుతూ ఉండేది అంట. ప్రతిరోజు కూడా కాలేజీకి వెళ్ళి వస్తూ నరసింహ యొక్క మంత్రం చెప్తూ ఎంతో నిష్ఠగా తన కార్యక్రమం ఆచరిస్తూ ఉండేది. అయితే ఆ అమ్మాయిని పట్టణం ఏడిపించడం కోసం కొంతమంది జులాయి వాళ్ళు మనం చూస్తున్న సమాజంలోనే అమ్మాయిల్ని ట్రీట్ చేయడం లేదంటే వాళ్ళు టీచ్ చేయడం ఇటువంటి చూస్తుంటాం. అటువంటి చేసే కొంతమంది ఒక 4-5 కుర్రాళ్ళు ఆమె వెంబడించడం మొదలుపెట్టారు, అంటే వెనకాల వెంబడించడం మొదలుపెట్టారు. అయితే ఆ విధంగా చేస్తుంటే ఆమె భయపడింది. కానీ నరసింహదేవుని ఆమె ప్రే చేస్తుంది కాబట్టి ఆమె నరసింహదేవుని మంత్రాన్ని ఛాన్ చేసుకుంటూ ఆమె వేగంగా నడుచుకుంటూ ముందుకు వెళ్తోంది. వెనక వీళ్ళు కూడా ఆమె అనుసరిస్తున్నారు. కానీ ఆ చుట్టుపక్కల వ్యక్తులు అంది ఎంతమంది చూస్తున్నారు, ఎవరు కూడా ఆ యొక్క దృశ్యాన్ని ఆటంకం కలిగించట్లేదు. మనం కూడా మనం చూసాం రీసెంట్ గా ఈ యొక్క స్విమ్స్ హాస్పిటల్ దగ్గర ఓ వ్యక్తిని 4 మధ్య ఎంతమంది చూసి సమాజం అంతా చూస్తున్నారు చంపేశారు. అంతమంది చూస్తున్నారు, ఎవరు కూడా సన్నివేశాన్ని గమనించలేకపోయారు. అట్లా ఆ యొక్క సన్నివేశం కూడా అక్కడ కూడా అదేవిధంగా జరిగింది. ఆమె వేగంగా నడుచుకుంటూ ఒక సందు మలుపులు తిరిగి తన ఇంట్లోకి వెళ్ళిపోయింది లోపగా. అయితే వీళ్ళు అదే సందు మలుపు తిరిగి ఆ ఇల్లు అక్కడ ఆమె దాన్ని వాళ్ళు తెలియదు. వాళ్ళు అదే విధంగా కొంత ముందుకు వెళ్ళిపోయారు. కానీ కొంచెం దూరంలో మళ్ళీ ఆ అమ్మాయి కనబడి మళ్ళీ వేరే ప్రాంతం అంటే కొంచెం సిక్కు అంటే వేరేగా ఉంది, అంటే ఎవరు కొంచెం నిరీంద్రంగా ఉండే ప్రదేశానికి వెళ్లే విధంగా అడుగు వెళ్ళింది. వీళ్ళందరికీ బాగా ధైర్యం ఉంచింది, ఇక్కడ ఎవరో మనుషులు లేరు కాబట్టి ఈ అమ్మాయిని మనం ట్రాప్ చేయొచ్చు అనుకున్నారు. వాళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళందరినీ ఫుల్ గా చిత కొట్టేసి పడుతుంది. అట్లయితే కాదు, మొత్తం బొమ్మకులు కొట్టి ఇంకా హాస్పిటల్లో వెళ్లి శవబోతుకుల మధ్యలో ఉన్నారన్నమాట. అంతా జరిగిన తర్వాత వాళ్ళ ఈ అబ్బాయి తల్లిదండ్రులు కూడా ఈ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి లేదంటే ఈ తల్లిదండ్రులకు వెళ్ళి మీ అమ్మాయి మా అబ్బాయిని బాగా కొట్టేసింది, అందులో మాకు నష్టపరిహారం ఇవ్వాలని కూడా పెట్టారు. అయితే ఈ అమ్మాయి తల్లిదండ్రులు చెప్పారు, మా అమ్మాయి మీ అబ్బాయిని కొట్టమా, అసలు మా అమ్మాయికి అటువంటి శక్తి లేదు, ఎప్పుడు ఒకసారి కూడా అది కూడా తిట్టిందే లేదు, అటువంటి ఎట్లా కొడుతుంది అని ఎప్పుడు జరిగినాను, పలానా రోజు పలానా సమయం అని చెప్పారు. పలానా రోజు సరిపోయింది, పలానా సమయంలో మటుకు మా అమ్మాయి మా ఇంట్లో ఉంది అన్నారు. అదే జరుగుతుంది అన్నారు. అవును, ఖచ్చితంగా మా ఇంట్లో ఉన్నది అని తన ఇంటి పరివారం అందరూ కూడా వాళ్ళు చెప్పారు. అయితే ఆ సమయానికి అక్కడ కనిపించింది నరసింహదేవ్ ప్రత్యక్షంగా అమ్మాయి రూపంలో వచ్చి వాళ్ళందరూ చేయడం జరిగిందని అక్కడ జరిగింది. అందువల్ల ఎవరైతే నరసింహదేవ్ పట్ల అపారమైన భక్తి కలిగి ఉంటాడో ఆ భక్తుని సంరక్షణ అర్థం భగవంతుడే తన యొక్క స్వరూపం మార్చుకుని వాళ్ళని వచ్చి రక్షిస్తూ ఉంటాడు. అందువల్ల పవిత్రానాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం అని భగవంతుడు చెప్తుంది. పవిత్రమైన భక్తులను రక్షించడం కోసం భగవంతుడు వస్తాడు, కానీ మనటి సాదాశ్రేత భక్తులు కాదు. అందువల్ల ఆ సాదాశ్రేత భక్తి స్థాయి నుంచి మనం పవిత్రమైన భక్తి స్థాయికి ఎదగడం కోసం మనం ప్రయత్నం చేయాలి. అది చేయడం చాలా సులభం, కేవలం పట్టుదల భగవంతుడితోటే ఉండాలి. అది మనం ముందు మనం చర్చించాం కదా. అదే విధమైన పట్టుదలతో మనం భక్తి ఎప్పుడైతే ఆచరిస్తామో మనం ఆ పవిత్రమైన భక్తి స్థాయి చేరుకోగలుగుతాం. ఆ తర్వాత భగవంతుని దివ్యధామాన్ని చేరుకోవడానికి అర్హత పొందగలుగుతాం. హరే కృష్ణ. జయ శ్రీ రాఘవన్ భగవాన్ కి, శిలా ప్రభుపాద్ కి, నరసింహదేవ్ కి.